శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మ రుక్మాం వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతో స్యదయైక సింధో రామానుజస్య చరణం శరణం ప్రపద్యే. ఓం నమో బ్రహ్మవిద్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో మహభ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఆనందైకరస ప్రసార విలసన్నందస్మితాస్యం కృపాపారీణం నియమిత్తమానసనవాంభోజాతపానోదయం కాలజ్ఞాన విదగ్రిణిం శివకరం కాళీసమం సద్గురుం బ్రహ్మజ్ఞానమయం నమామి హనుమత్కాళీప్రసాదాహ్వయం. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకం భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాన సంభూత నానా సంజాత భవాన కుంభకు మహానందాంగనాడింభకు. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశగహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గో గణాతి హరణ నిర్వాణ సంధాయక నీకు నృక్కర తృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అతిరహస్యంబైన హరిజన్మ కదనంబు మనుజుడెవడే ని మాపు రేపు చాలభక్తితోడ సరవిన సంసార దుఃఖరాశి వాసి తొలగిపోవు. వసుదేవ సుతం దేవం కంస చాడూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రియ భగవద్బంధువులారా, సద్గురుదేవుల పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో శ్రీ గురుదేవులు పాంచానిక దీక్ష సహితంగా మనకు అనుగ్రహించినటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా రెండవ రోజు సత్సంగ కార్యక్రమంలోకి వచ్చేసాం. మనం నిన్నటి రోజున ఒక శ్లోకాన్ని గురించి మననం చేసుకున్నాం. ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం, ఏకో దేవో దేవకీపుత్ర ఏవ, ఏకో మంత్రస్థస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. ఈ నాలుగు చాలా అద్భుతమైనటువంటి పదాలు అని చెప్తూ ఉండేవారు రామకృష్ణానంద స్వాములు వారు. ఎందుకంటే లోకంలో మనం చదవాల్సిందేమిటి, తెలుసుకోవాల్సిందేమిటి, రకరకాల సందిగ్ధావస్థలో ఉన్నటువంటి మనకి ఒక్క శాస్త్రం చదవండి సరిపోతుంది. అదేమిటి అంటే దేవకీపుత్ర గీతం అన్నాడు ఆయన. ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం అంటే దేవకీపుత్ర గీతం ఏమిటి, భగవద్గీత. దేవకీపుత్రుడిగా కృష్ణుడు ఉదయించడానికి కారణం ఏమిటి అంటే భగవద్గీతని బోధించడానికే స్వామి అవతరించాడు. అవతార పరమ లక్ష్యం ఏమిటంటే బోధని అనుగ్రహించడమే పరమ లక్ష్యం. ఈ బోధ ద్వారా జన్మజన్మాంతరాల నుంచి వచ్చినటువంటి వాసనలన్నీ తొలగిపోవడానికి ఏకైక సాధనం ఏమిటంటే గురుబోధ. అది భగవంతుడు అనుగ్రహించినటువంటి బోధ. ఈ బోధలో ఏం తెలుస్తోంది, మనం ఇప్పటి వారం కాదు సుమా, మనం ఎప్పటి నుంచో ప్రయాణం చేస్తున్న వారమే. ఎన్నో పుణ్యాలు రాశీభూతమైతే తప్ప మనకి జన్మ రాలేదు సుమా. దీనిలో ఉండే రహస్యం ఏమిటో మనకి అంత తేలిగ్గా అర్థమయ్యేది కాదు. మహాత్ములు చెప్పకపోతే మానవ జన్మ రహస్యం మనకు తెలియదు. పైగా భగవంతుణ్ణి కూడా మన దేహాన్ని చూసినట్టుగానే చూస్తున్నాం. అన్నింటికంటే పెద్ద అవిద్య ఏమిటంటే గురువును కూడా దేహంగా భావించడం, భగవంతుణ్ణి కూడా దేహంగా భావించడం. ఇది అన్ని అవిద్యల్లోకెల్లా పెద్ద అవిద్య. మిగతావన్నీ కూడా చదివితే పోతాయండి. ఇప్పుడు నాకు డాక్టర్ గురించో ఒక ఇంజనీర్ గురించో నాకు అవగాహన లేదనుకోండి, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ తెప్పించుకొని కాస్త ప్రయత్నం చేసి అక్కడ దానిలో నిష్ణాతుడైనటువంటి గురువుని పట్టుకుంటే దానిలో రహస్యాలు నాకు తెలిసిపోతాయి. కానీ గురువు కూడా దేహమే, గురువు కూడా దేహంతో ఉన్నారు కదా అనేటువంటి భావన పోవడం అనేటువంటిది అది మన గ్రంథాలు చదివితే పోదు, మన అజ్ఞాన గ్రంథులు తొలగితే కానీ పోవు. అందుకని గ్రంథాలు తొలగడం కాదయా ప్రధానం, అజ్ఞాన గ్రంథులు తొలగించుకోవడం ముఖ్యం. అందుకే చదవడం వల్ల పూర్ణత్వం అవ్వదు, చదవడం వల్ల పూర్ణత్వం రాదు. ఎందుకంటే మనకు మహాత్ములు కూడా అదే చెప్పారు, చదవగానే పూర్ణత్వం రాదు. ఏం చదవాలి అంటే హృదయ గ్రంథి, దానిలో ఉండేటువంటి అజ్ఞాన గ్రంథులు ముడి విప్పుకోవాలి. అలా విడిపోతే తప్ప మనకి నిజమైనటువంటి స్థితి ఏమిటో మనం తెలుసుకోలేము. గ్రంథాలు ఎన్ని ఉంటే ఏం ప్రయోజనం? ఉంటాయి కాక. మన మహానుభావులు మలయాళ స్వామి వారు చెప్పేవారు, గాడిద ఎన్ని గంధపు చెక్కలు మోసినా ఆ గంధపు చెక్కల్లో ఉండే సుగంధం గాడిదకేమైనా తెలుస్తుందా అన్నాడు ఆయన. అంటే మోయడానికే పనికి వస్తుందే కానీ తనలో ఉన్న అజ్ఞానాన్ని మాపుకోవడానికి పనికి రాకపోతే ఏమిటి గ్రంథ ప్రయోజనం? గ్రంథ ప్రయోజనం ఏమిటంటే అజ్ఞాన గ్రంథి తొలగించడమే. పోనీ అజ్ఞాన గ్రంథి తొలగడానికి మన గ్రంథాలు చదివితే అంత తేలిగ్గా అర్థమవుతాయా అంటే, నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అని వ్యాసుడి గురించి ఒక శ్లోకం చెప్పారు. వ్యాసుడు వ్రాసినటువంటి గ్రంథాలు మన మేధస్సుతో మన మానవ బుద్ధితో ఆలోకిస్తే అవి అర్థమయ్యేవి కావు. అందుకని నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే, వ్యాసుడంతటి వాడు చిట్ట చివరిగా చెప్పిన కథ ఏమిటంటే కృష్ణ కథ అండి, భాగవతం. భాగవతంలో ప్రధానమైనటువంటిది ఏమిటి? లలిత స్కందము కృష్ణమూలము శుకాలాప విరామంబు అని మనకు భాగవతం చెప్తోంది. అంటే శుకయోగీంద్రుడైనటువంటి మహానుభావుడి చేత ఆలాపన చేయబడ్డటువంటి కృష్ణుడు యొక్క కథ. ఈ కథ వ్యాసప్రోక్తమై శుకభగవానుడి యొక్క వాగామృత సారమై పరీక్షిణ్ మహారాజుకు మోక్ష కారణమై దశమస్కందంగా మనకు భాగవతంలో కనబడుతూ ప్రధాన భూమికిని భాగవతంలో అధిరోహిస్తూ మనందరికీ కూడా కృష్ణ భగవానుడి యొక్క దివ్యతత్వాన్ని వెలువరించేటువంటి గాథ కృష్ణ కథ. ఈ కృష్ణ కథని ఎవరు చెప్పారు? వ్యాస భగవానుడు. అష్టాదశ పురాణాలు, నాలుగు వేదాలు, చక్కగా ఆయన ఎన్నెన్నో పంచమ వేదమని ప్రసిద్ధి పొందినటువంటి మహాభారతం, మహాభారతంలో మళ్ళీ అంతర్భాగంగా భగవద్గీత, భగవద్గీతలో మళ్ళీ కూడా అందులో స్వామివారు అనుగ్రహించినటువంటి భాగవత ముఖస్థుగా వచ్చినటువంటి విష్ణు సహస్రనామాలు, ఇవన్నింటి యొక్క సారము మహాభారతం. శతసహస్ర సంహితాయాం దానికి పేరు మహాభారతానికి. 3.5 సంవత్సర కాలం పట్టిందటండి వ్యాసుడు అంతటి వాడు చెప్పడానికి, గణపతి అంతటి మహానుభావుడు వ్రాయడానికి 3.5 సంవత్సరాల కాలం పట్టిందటండి మహాభారతం. 3.5 సంవత్సరకాల మహాభారతం అంటే ఎంత విశేషం! లక్ష శ్లోకాల మహాభారతం. మనం భారతాన్ని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అలా చదివేసి నాకు భారతం పూర్ణంగా అర్థమైపోయిందని పక్కన పడేస్తాం. 3.5 సంవత్సరాలు చెప్తే గానీ వ్యాసుడికి తీరలేదు. 3.5 సంవత్సరాలు అర్థం చేసుకొని వ్రాస్తే తప్ప అందులో ఉండేటువంటి విశేషాలని అవగతం చేసుకోవడానికి ఆడ కొద్దిగా జటిలమైనటువంటి శ్లోకాలు కూడా కొన్ని వాడాడు ఆయన వ్యాస భగవానుడు. అటువంటి అద్భుతమైన గ్రంథం ఏమిటి అంటే మహాభారతం. అది 1,00,000 శ్లోకాల పరిణితమై కలిగినటువంటి గ్రంథం. ఆ గ్రంథం రాసినా కానీ ఆయనకు తృప్తి కలగలేదు, మరలా దుఃఖపడుతూ కూర్చున్నాడు. అక్కడికి నారదుల వారు రావడం, ఎందుక ఎలా బాధపడుతున్నామని అడగడం, నా బాధకు కారణం ఏంటో మీకు తెలుసును చెప్పండి అని ఆయన అడగడం, దానికి నువ్వు భాగవతం వ్రాయడం లేదు కనుక, భాగవతం వ్రాయలేదు కనుక నీకు దుఃఖం కలిగింది. ఎందుకంటే భక్తులు ఎవరెవరైతే భగవంతుణ్ణి ఆశ్రయించి ముక్తి పదాన్ని చేరారో వారిని తలుచుకుంటూ ఉండడమే నిజమైనటువంటి సాధన. సాధన అనేటువంటిది మనకి ఎలా వస్తుందండి అంటే, ఎవరో ఒకరు మనకి దాన్ని ఏమంటారంటే మనం అనుసరించదగినటువంటి వారు, రోల్ మోడల్ అంటారు చూడండి ఇంగ్లీష్లో. నాకు ఫలానా వారు రోల్ మోడల్ అండి అంటారు. బాగా గణితం ఇష్టపడ్డటువంటి వాళ్ళు, నాకు శ్రీనివాస రామానుజన్ అంటే ఆ గణితంలో నిష్ణాతుడు కనుక ఆయనంటే చాలా ఇష్టం అండి అంటారు. సైన్స్ అంటే ఇష్టపడేటువంటి వాళ్ళు అక్కడ న్యూటన్ వీళ్ళందరూ ఉన్నారు కదండి, వాళ్ళ గురించి చెప్తారు. అలాగే ఒక రోల్ మోడల్ అంటే ఒక మనం అనుసరించదగినటువంటి వ్యక్తి. ఎవరు అనుసరించదగిన వాడు లోకంలో అంటే, ఇదిగో పరమాత్మని అనుసరించినటువంటి భక్తులు, ఎవరైతే భక్తులు ఉన్నారో వారి మార్గమే మనకు శరణ్యం. మనం వారి పాదాలను ఆశ్రయిస్తే చాలు, మనం కూడా వారితో పాటు ఉద్ధరింపబడతాం. అందుకని విడవకూడనిది ఏమిటి అంటే హరిభక్తుల యొక్క కథలు మనం విడవకూడదు. ఎవరి యొక్క కథల్ని మనం నిరంతరం శ్రవణం చేయాలి? కనీసం భాగవతోత్తముల్ని ఉదయం లేవగానే స్మరించండి అంటారు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శకశౌనక భీష్మదల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ట విభీషణాదిన్ పరమ భాగవతాన్ పుణ్యానిమాన్ స్మరామి, పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి. పరమ భాగవతుల యొక్క లిస్టులో మొట్టమొదటి ఉన్నవాడు ఎవరంటే ప్రహ్లాదుడే. ప్రహ్లాదము అంటే సంతోషం, ప్రహ్లాదుడే ప్రకృష్టమైనటువంటి సంతోషం. ఈ సంతోషం వస్తువు ద్వారా లభ్యమయ్యేది కాదు, వస్తువు ద్వారా లభించేటువంటి సంతోషం ఏదైతే ఉన్నదో అది తాత్కాలికమే. ఏదైతే మనకి ఇంకొకటి ద్వారా దుఃఖం అనేటువంటిది రావడానికి వీల్లేదో, దీనికి మించిన ఆనందం ఇంకోటి ఉన్నది అని వెతుక్కోవడానికి వీల్లేదో, ఆ ఆనందం ఏదైతే ఉన్నదో అది నిజమైనటువంటి ఆ భగవద్ ఆనందం, ఏది భగవంతుడితో కూడినటువంటి ఆనందం. ప్రహ్లాదుడికి ఆనందం ఎక్కడ దొరికింది? హరినామస్మరణలో దొరికింది, భగవంతుడి యొక్క నామస్మరణలో ఆనందం దొరికింది. ఆ ఆనందాన్ని కూడా ఆయన సమయం పెట్టుకొని చేయలేదండి. మనం ఏం చేస్తున్నామంటే సమయం పెట్టుకొని భగవన్ నామం చేసుకుంటున్నాం. ఒక ఏకాహమని పేరు పెట్టినా 24 గంటలు భజన చేసినా ఆ భజనలో కూడా నా వంతు ఇంతవరకేనండి, 12:02 అంటాం. అంటే అది కూడా కాలంలో మనం ముడిపెట్టేస్తున్నాం భగవన్ నామాన్ని కూడా. కానీ ఆయన పానీయములు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీల నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృత స్వాద సంధానుండై మరచెన్ సురారిసుతుడు ఏ తద్విశ్వమున్ భూవరా అని నారదుడు అంతటి మహానుభావుడు ధర్మరాజు వారి సభలో చెప్పుకొని ప్రహ్లాద వైభవాన్ని చెప్పుకొని మురిసిపోయాడు ఆయన. కాబట్టి ఎవరెవరు భగవంతుడి చరణాన్ని ఆశ్రయించి ముక్తిని పొందారో అందరి కథల్ని నువ్వు రాయడం ప్రారంభం చేస్తే నీ దుఃఖం పోతుంది అన్నాడు. దుఃఖానికి ఏకైక మార్గం ఏమిటంటే భాగవత మార్గం. భాగవత మార్గం ద్వారా ఏం తెలుస్తుంది అంటే భాగవతులు కూడా మనలాగే ప్రపంచంలో ఉన్నవారే. ముందర చూడండి, మనకి ఎవరి కథ చెప్తే ఆనందంగా ఉంటుందండి? మనలాంటి వాళ్ళ కథ చెప్తేనే ఆనందంగా ఉంటుంది. అన్నీ విడిచేసి ఎవరో సన్యాసం తీసుకున్నారండి మహానుభావులు, మలయాళ స్వామి వారు, వారు భగవంతుడిని పొందారంటే మనందరం ఒక మాట అనేస్తాం, వారు దానికోసం పుట్టారండి అని. తేలిగ్గా మనం వాడే మాట ఏమిటంటే వారు దానికోసం పుట్టారు, మనం దేనికోసం పుట్టాం? ఇది కూడా ఒక ప్రశ్న వస్తుంది కదా, వారు దానికోసం పుడితే మరి మనం దేనికోసం పుట్టాం? ఇప్పుడు మనకి ఎలాంటి వారి కథలు కావాలి? మనలాగే ఉండి ప్రపంచంలో ఉండి సంసారంలో ఉండి భార్యతో ఉండి పిల్లలతో ఉండి భగవన్ నామాన్ని పట్టుకొని ఈ సంసారంలో వచ్చేటువంటి ఈతి బాధలన్నీ ఇవి సహజమే అని గుర్తెరిగి భగవంతుణ్ణి చేరేటువంటి మార్గంలో ఎవరైతే ముందడుగు వేసి ప్రయాణం చేశారో వాళ్ళ కథలు వింటూ ఉంటే మనందరికీ కూడా ఒక ఏది మార్గం, అది ఒక ఏది మనం చరించవలసినటువంటి ఒక త్రోవ కనపడుతుందన్నమాట. అందుకనే మనకి ఏకైక మార్గం ఏమిటి? భాగవత సమాశ్రయణం. భాగవత సమాశ్రయణం అంటే నీవు గుర్తించగలిగితే భక్తుల పాదాలు పట్టుకో. భక్తులు గుర్తించలేని స్థితిలో కనుక నువ్వు ఉంటే భాగవతాన్ని పట్టుకో. భాగవతం నీకు భక్తి లక్షణాలు చెప్తుంది, ఓ భక్తుడు ఎలా ఉండాలి. నిజంగా భక్తి లక్షణాలు అంటే ఎలాంటి లక్షణాలు ఉంటే అతడు భక్తుడు అవుతాడు? ముందు భక్తి లక్షణాలు తెలిస్తే తర్వాత జ్ఞాన వైరాగ్యాలు. అంటే భక్తి అనేటువంటిది ప్రధానం, భక్తి తరువాతే. మీకు జ్ఞానం కలిగినా భక్తితో కూడిన జ్ఞానం అయి ఉండాలి, వైరాగ్యం కలిగినా భక్తితో కూడిన వైరాగ్యం ఉండాలి. అంతేగాని కేవలం నేను జ్ఞానం మాత్రమే సంపాదిస్తాను భక్తి ఉండదు అంటే బాబుజీ మహారాజు వారు ఏం చెప్పేవారు, భక్తి లేనటువంటి జ్ఞానము ఏమండి, తలలేనటువంటి మొండెం లాంటిది. భక్తి ఉండాల్సిందే, భక్తి ప్రధానం. భక్తి ఉంటే ఏం తెలుస్తుంది అక్కడ, నేను అందరికంటే దాసుని అనేటువంటి భావన కలుగుతుంది. అందుకే భాగవతంలో కూడా యమునా తీరంలోకి వచ్చేటప్పటికి రాక్షసులు వస్తారు కొంతమంది. యమునా తీరంలో రాక్షసులు రావడానికి అవసరం ఏమిటి చెప్పండి? యమున అంటే భక్తి అండి, యమున అంటే భక్తి. భక్తి తీరంలో రాక్షసులు ఎందుకు వచ్చారు? భక్తి తీరంలో రాక్షసులు సంచరించడానికి వీల్లేదే, మరి రాక్షసులు ఎందుకు వచ్చారు? ఒకరు రాలేదు, అక్కడే అసలైనటువంటివన్నీ ప్రారంభమైనాయి. బకాసురుడు అనేవాడు కొంగ రూపంలో వచ్చాడు, వత్సాసురుడు అనేటువంటి వాడు లేగదూడ రూపంలో వచ్చాడు, అఘాసురుడు అనేటువంటి వాడు పాము రూపంలో వచ్చాడు. ఆ యమున అనే భక్తి తీరంలోనే అక్కడ బ్రహ్మకు గర్వభంగం జరిగింది. ఆ నదీ తీరంలోనే గోవర్ధనగిరిని ఉద్ధరించడం, ఇంద్రుడి యొక్క గర్వభంగము మొదలైనటువంటి క్రియలన్నీ కూడా మనకి ఎక్కువగా యమునా తీరంలోనే జరిగాయి, కాళింది మర్దనం కానీ. అలాగే స్వామి వారు చేసినటువంటి వధలలో దావాగ్నిని లోపలికి తీసుకోవడం కానీ, వ్యోమాసురుడు అనేటువంటి ఆకాశ రూపంలో వచ్చినటువంటి రాక్షసుడు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా యమునా తీరంలోనే మనకు ఎక్కువగా సంచారం కనపడింది. అంటే అక్కడ అర్థమేమిటి, భక్తి అనేది మన అందరిలో ఉంది, కానీ ఆ భక్తి ఎలాంటి భక్తి అయి ఉంటుంది? శుద్ధ సాత్వికమై ఉందా, సాత్వికమై ఉందా, రాజసమై ఉందా, తామసమై ఉందా? రాజస తామస భక్తులు ఏది ఉన్నది, రాజస గుణంతో భక్తి చేసిన వాళ్ళు ఉన్నారు, గజాసురుడు లాంటి వాడు, తమో గుణంతో భక్తి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదిగో మనకి చాలామంది రాక్షసులు కనపడుతూ ఉంటారు కదా, చావు లేకుండా వరం కావాలి, లేకపోతే ఇంకేవో కోరికలతో వరాలు పొందేటువంటి వాళ్ళు, తమో గుణ భక్తి ప్రధానం కలిగినటువంటి వాళ్ళు మనకి చాలామంది కనపడతారు. అంటే ఇవేమీ లేకుండా ఉండాలి. అలాగే మనము దేన్నైతే ఎక్కువగా అమితంగా ఇష్టపడి పూజిస్తామో, పూజించేటువంటి ఆ రూపంలో కూడా మనకి రాక్షస లక్షణంతో కూడిన వాళ్ళు రావడానికి అవకాశం ఉంది. వత్సాసురుడు అనేవాడు అలాగే వచ్చాడు యమునా తీరంలో, లేగదూడల రూపంలో వచ్చాడు. కృష్ణుడు దేన్ని ఆదరిస్తాడో, కృష్ణుడు దేన్ని ప్రేమిస్తాడో, కృష్ణుడు దేనితో ప్రేమగా మసలుతాడో, ఎక్కడ భయం లేకుండా నిర్భయంగా కృష్ణుడు సంచరిస్తాడో, అలాంటి ఒక రూపాన్ని ధరించి వచ్చాడు ఒక రాక్షసుడు. అంటే మన దగ్గరికి వచ్చేటువంటి బంధాన్ని కూడా పరిశీలించి నువ్వు కాస్త ఏది విచక్షణతో ప్రేమను పెంచుకోవాలి, విచక్షణతోనే బంధాన్ని పెంచుకోవాలి. ఈ బంధం లేకపోతే ఎలాగా, ఈ బంధం లేకపోతే ఎలాగా అని ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క దాని మీద బంధం అంటూ పెంచుకోవడం మొదలు పెడితే, ఆ బంధం ఒక్కసారి నువ్వు దాని నుంచి విడబడాలనే కోరిక కలిగినప్పుడు అంత ఎంత గాఢంగా పెనవేసి మనల్ని బంధించిందో ఆ తరువాత కానీ మనకు అర్థం కాదు, మొదట్లో అర్థం కాదు. ఏమండి, ఉయ్యాల్లో పడుకొని ఇలా తిరిగే పిల్లాడికి తన మెడ బిగిసేంత వరకు తెలియదు నేను ఊపిరిపోయేంత ఆనందం అనుభవిస్తున్నానని. తిరిగేటప్పుడు ఆనందంగానే ఉంటుంది, నేను భలే తిరుగుతున్నాను భలే తిరుగుతున్నానని ఆనందంగానే ఉంటుంది. ఆ తిరిగేటువంటి ఆ ఏదైతే ఆయన ప్రయత్నం చేస్తున్నాడో పిల్లాడు, అది పైనుంచి మెల వేసుకుంటూ వస్తుందండి. పైనుంచి మెల వేసుకుంటూ వచ్చేది కనబడదు మనకి. అది ఎప్పుడు తెలుస్తోంది, ఇంత బంధం నాకు కలిగిందని మన దగ్గర దాకా వచ్చి మన నడుమునో మన మెడనో బాగా ఒత్తి పెట్టేంత వరకు మనకు తెలియదు. అలాగే బంధం కూడా పెనవేసుకునేటప్పుడు ఇది లేకపోతే ఎలాగా, ఇది లేకపోతే ఎలాగా అని వచ్చేస్తుంది అది కూడా. కాబట్టి అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ లేగదూడలతో పరిచయం ఉంది కృష్ణయ్యకి, ఆ లేగదూడ రూపంలో వచ్చాడు ఒక రాక్షసుడు. ఇలా కాదు, కృష్ణుడికి వ్యతిరేకమైన దిశలో వెళ్ళకూడదు, అనుకూలమైన దిశలో కూడా బంధం వస్తుంది. సుమా సాధనకి అనుకూలమైన దిశలో కూడా బంధం వస్తుంది, దాన్ని గుర్తించమంటుంది భాగవతం. అనుకూలంగానే వచ్చాడు రాక్షసుడు కూడా. ఏది, ఏ లేగదూడల్ని కృష్ణుడు ప్రేమిస్తున్నాడో అదే లేగదూడ వేషం వేసుకొని వచ్చేసాడు ఆ వాడు కూడా. కానీ అందరూ గుర్తించలేదు, కానీ కృష్ణుడు గుర్తించాడు. పైగా అతి వినయం దూర్త లక్షణం అన్నట్టుగా ఈ గోవు కూడా దూర్త లక్షణంతో కలిగి ఉందటండి. ఏమిటది, కృష్ణుడు అంతటి వాడి దగ్గర దొంగ వినయం చూపించడం, దొంగ దొంగగా ఆయన చుట్టూ తిరగడం, ఇతర లేగదూడలలో లేనటువంటి కొన్ని విశేషాలు ఈ లేగదూడలోనే ఉన్నట్టుగా భ్రమింప చేయడం, అక్కడ ఆయన అంశతో వచ్చినటువంటి ఇగో ఈ దేవతా స్వరూపంగా భాసిల్లుతున్న వాళ్ళందరూ మోసపోయారు. అక్కడ విచిత్రం అది, దేవతలు కూడా మోసపోయాడు అక్కడ. అక్కడ చుట్టూ ఉన్నటువంటి గోపాలులందరూ కూడా ఆయన కోసం, ఆయన పూజ కోసం, ఆయన సేవ కోసం ఆయనతో ఉండడానికి ఇంతటి భాగ్యం లభ్యమవుతోంది కదా అని బ్రహ్మగారు చెప్తే, బ్రహ్మగారి ఆనతి మేరకు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా, వాళ్ళందరూ కూడా మోసపోయాడు. ఎలా మోసపోయారు, ఇది మన దూడే, ఇది మంచి దూడే అనిపించేంత మోసపోయారు. యథార్థం గుర్తించగలిగిన వారెవరు, కృష్ణయ్య. ఆయన వాళ్ళ అన్నయ్యతో చెప్పాడు. ఇంకా చెప్పాలంటే బలరాముడికి కూడా ఇది మాయదోడని తెలియలేదు. బలరాముడు కూడా దాటలేనటువంటి మాయ ఉందండి లోకంలో. చాలా కొద్దిగా మనకి సాధనలో ముందుకెళ్ళగానే మనం కాలరెగరేస్తూ ఉంటాం, నేను మాయను జయించాను వచ్చి, నేను మాయను జయించాను వచ్చి అని. మాయను జయించడం అంత తేలికేం కాదురా అబ్బాయి, బలరాముడు అంతటి వాడు మోసపోయాడు కృష్ణమాయ దగ్గరే. బలరాముడు అంతటి వాడికి మళ్ళీ కృష్ణుడే చెప్పాడు, అన్నయ్య చూడు, ఈ లేగదూడ చూడు ఎలా వేషాలు వేస్తుందో. ఎందుకని, భక్తిలో అతి వినయపు భక్తిని దూర్త భక్తిని గుర్తించగలిగిన వాడు కృష్ణయ్య. మన భక్తి ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉందో గుర్తించగలిగిన వాడు అది దూర్త భక్తి. ఆ దూర్త భక్తిగా ఎవడొచ్చాడు, ఇదిగో వత్సాసురుడు వచ్చాడు. వాడు నటిస్తుంటే కృష్ణుడు చూపించాడు, అన్నయ్య అన్నయ్య ఓసారి వాడిని చూడరా ఎలా ఉన్నాడో, బాగా మంచి అందమైనటువంటి కళ్ళు, అందమైనటువంటి శరీరం, అందమైనటువంటి తోక, బహుసౌష్ఠవం కలిగినటువంటి శరీరం, కానీ వీడు అసురుడు సుమా, వీడు ఈ వేషంతో వచ్చాడు. అందుకని ఏం చేశాడు కృష్ణయ్య, సాధనను మనకి అనుకూలంగా మనకు ప్రక్కకు తోయలేనంతగా బంధం వచ్చినప్పుడు విదిలించుకునేటప్పుడు నువ్వు దాన్ని ఏది ఒంటి పైన తేలు పడితే ఎంత విశేషంగా శరీరాన్ని దులుపుకుంటావో అలాగే బంధం దగ్గర కూడా అలాగే ఉండాలి. అది వచ్చి మనల్ని పట్టేస్తున్నప్పుడు దాని ఎందు ప్రేమ పనికిరాదు కదా. అందుకనే దాన్ని ఏం చేశాడు స్వామివారు, దాన్ని వెనక్కాడు పట్టుకున్నాడు, గిరిలోనే తిప్పేశాడు, అక్కడ ఒక చెట్టుని చూశాడు, ఆ చెట్టుకేసి ఈ వత్సాసురుణ్ణి మోదాడు. యమునా తీరంలో ఏమొస్తుంది, సాత్వికంగా కనిపించేటువంటి నేను భక్తుణ్ణి అని అనిపించేటువంటిగా కనిపించేటువంటి మాయ కూడా ప్రవేశిస్తోంది, జాగ్రత్త. అది యమునా తీరంలోనే ప్రవేశిస్తుంది. యమునా తీరంలో వెంటనే వచ్చినటువంటి వాడు ఎవరండి, భక్తుడు. భక్తుడు అంటే కొంగ, మన వాళ్ళు అంటూ ఉంటారు కొంగ ధ్యానం అని, కొంగ జపం, కొంగ ధ్యానం. ఈ కొంగ ధ్యానం ఎలా ఉంటుందంటే అది ఒంటికాలు పైకి లేపి శ్రద్ధగా నిలబడుతుందండి. ఎంత శ్రద్ధగా నిలబడుతుందంటే ధ్యానం కూడా దీనిలాగే చేయాలేమో అని, ఎంత సాధనలో మనకి ఒక పాఠం చెప్తుందా అన్నంత గొప్పగా ధ్యానం చేస్తుంది. ఎవరు, ఈ కొంగ. దేనికోసం చూస్తుంది, వీళ్ళందరికీ నాయకుడు కృష్ణుడే కాబట్టి వీళ్ళందరినీ ఒక వరుసలో పెడుతూ ఉంటారు వీళ్ళందరూ. వాళ్ళందరినీ పోనిద్దాం, నాయకుణ్ణి మింగితే ఈ వీళ్ళందరూ వెళ్ళిపోతారు. వీళ్ళ బలం అతనే కనుక అతన్ని మనం కొట్టేయాలి, కృష్ణుడి ప్రాణాన్ని తీయాలి. అలాగా ఒంటి కాలుతో నిలబడినటువంటి దాన్ని చూశాడు, దాన్ని ఏం చేశాడు, ఆ గొంతుని దాని ఏదైతే నోరు ఉంటుందో దాని ముక్కు ఉంటుందో ఆ ముక్కుని చీల్చి ఆ భక్తుని చంపేశాడు. అంటే భక్తుడు అంటే ఎవరండి, దొంగ ధ్యానం అంటే మనలో ఉండేటువంటి భగవంతుణ్ణి పొందాలనే ప్రయత్నంగా మనం చేసే ప్రయత్నంలో ఇదిగో ఇదిగో ఈ భక్తుడు కూడా ప్రవేశిస్తాడు. దంభం, భక్తుడు అంటే దంభం, గర్వం, గర్వంతో కూడినటువంటి ఈ ధ్యాన స్థితిలో ఉన్నటువంటి భక్తుడు, వాడిని తీర్చాలన్నా ఎవరు కావాలి. అందుకే భక్తి తీరంలో కృష్ణుడి యొక్క ఏ రాక్షస సంహారం ఉందో దాన్ని నిరంతరం మనం మననం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ భక్తి తీరంలో వచ్చేవారే, తరువాత వచ్చేవాడే అఘాసురుడు అనేటువంటి వాడు. అఘము అంటే పాపము. ఎక్కడ దంభం ఉంటుందో, ఎక్కడైతే సాత్వికంగా కనిపించేటువంటి మాయ ప్రవేశిస్తుందో అప్పుడే పాపం కూడా దాని వెనకాలే ప్రవేశిస్తుంది. ఆ పాపముని కూడా తృంచినటువంటి వాడు కృష్ణుడు. అఘాసురుడి నోట్లోకి వెళ్ళేటప్పుడు ఏ విశ్వాసంతో వెళ్ళారండి గోపికలు గోపాలులు అందరూ, భగవంతుడి ఇదిగో నారాయణమూర్తి మన చెంత ఉన్నాడు, కృష్ణయ్య మన చెంత ఉన్నాడు, పూతన్ని చంపినటువంటి వాడు, తృణావర్తుని దునుమాడినటువంటి వాడు, శకటాసురుణ్ణి చంపినటువంటి వాడు, ఇదిగో ఇంత వైభవంగా మనల్ని రక్షిస్తున్నటువంటి కృష్ణుడు మన ప్రక్కన ఉండగా మనకెందుకు ఇక దిగులు, వెడదాం పదండి అనేటువంటి ధైర్యం విశ్వాసంతో అడుగు ముందు చేసి పెడుతుంటే కృష్ణుడు అనుకున్నాడు, వీళ్ళని రక్షించడం నా కర్తవ్యం, ఎందుకని నేనున్నానటువంటి విశ్వాసం ఆరూఢమై వీళ్ళిది దుఃఖమని తెలిసినా, దీని లోపలికి వెళ్ళడం ఏది పాపమని తెలిసినా, అది ప్రాణాన్ని కబడిస్తోందని తెలిసినా వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు కనుక వీళ్ళని రక్షించడం నా కర్తవ్యం అని అనుకుని అఘాసురుడు కూడా వెళ్ళాడు స్వామివారు. ఆ అఘాసురుడి ఘట్టం దగ్గర బాగా పెరగడం మొదలుపెట్టి ఈ బయట ఉన్నటువంటి గాలి లోపలికి వెళ్ళకుండా, లోపల ఉండేటువంటి గాలి బయటకు రాకుండా బాగా విపరీతంగా శరీరాన్ని పెంచి దాని పొట్ట బద్దలయ్యేలా చేసి అందులో నుంచి గోపాలను గోవులు మళ్ళీ తిరిగి యథాప్రకారంగా పెరిగేట్టుగా అమృత వర్షాన్ని వర్షింపజేశాడు. వాస్తవానికి గోవులు గోపాలు నిజములు కూడా విగత జీవులైపోయారు భాగవతంలో. అఘాసురుడి నోట్లో నుంచి బయటకు వచ్చేటప్పటికి వాళ్ళకి ఎవరికీ ప్రాణాలు లేవు. కానీ దేని చేత భగవంతుడు తన వాళ్ళందరికీ ప్రాణాన్ని అనుగ్రహించారంటే అమృత వర్షం చేత, కరుణామృత వృష్టి చేత వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి ప్రాణాన్ని స్వామివారు తన దివ్యమైనటువంటి ఈ కనుల నుంచి వర్షించేటువంటి ప్రేమధారల చేత వాళ్ళు మళ్ళీ పునర్జీవితుని చేశాడు. ఇలాగ మనకి భాగవతంలో అడుగడుగున కృష్ణ కథ అంటే వ్యాసుడు అంత అనుభూతి చెంది రాశాడు. మనకి 18 పురాణాలు రాసిన తర్వాత, ఇంత చెప్పిన తర్వాత కూడా మరలా కృష్ణ కథని ఆయన ఒక గ్రంథంగా వ్రాశాడంటే అది ఎంత గొప్పది గ్రంథమై ఉంటుందండి. తన తపస్సు యొక్క సారమంతా దీనిలో నిక్షిప్తం చేశాడు. ఎక్కడైనా అండి ఆఖరిని చెప్పే బోధ అమృత బోధ అన్నారండి. ఆఖరిని చెప్పేటువంటి బోధ అమృత బోధ, అది ఎసెన్స్ అన్నమాట. మనకి చిట్ట చివర ఈ స్కూల్లో పిల్లలందరికీ సంవత్సరం పొడుగుతా చెప్పే పాఠాలు వేరుగా ఉంటాయి. పరీక్షలు దగ్గర పడేటప్పుడు ఒక నెల రోజుల ముందర స్పెషల్ క్లాసులు పెడతారు.
ఆ క్లాసులో ఏం చేస్తారంటే అబ్బాయి ఇంతకు ముందు చదివిందంతా ఒక ఎత్తు, ఈ నెల రోజులు చదివేది ఒక ఎత్తు. ఈ నెల రోజులు మీకు చెప్పినవి కనుక మీరు శ్రద్ధగా వింటే మీరు చక్కగా అందులో ఉత్తీర్ణులు అవుతారు అని ఉపాధ్యాయులు మనకి హెచ్చరిక చేస్తారు. అలాగే ఇక్కడ వ్యాసుడు కూడా తన చిట్ట చివరి గ్రంథం భాగవతం కనుక భాగవతంలో ఎసెన్స్ అంతా పెట్టేశాడు. భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తత్వము, ముక్తి, ఈ ఐదింటి యొక్క సమ్మేళనమే భాగవతం అని చెప్పారు. భాగే ప్రకాశం. ఏ ప్రకాశము? ఇక్కడ ఉండేటువంటి అజ్ఞాన అంధకారం కాదండి, ఈ చీకటిని పోగొట్టగలిగేది బాహ్యమైనటువంటి లౌకికమైన చీకటిని పోగొట్టే ప్రకాశం కాదు ఇది. అంతరాంతరాలలో మన దేహములు ఇప్పటికి ఎన్ని ధరించి ఉన్నామో అన్ని జన్మలలో నుంచి వస్తున్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పటాపంచలు చేయగలిగినటువంటి ఏకైక ప్రకాశం ఏదైతే ఉన్నదో అది జ్ఞాన ప్రకాశం. అది వ్యాస ప్రసాదం. వ్యాస ప్రసాదంగా మనకు అందింది 18,000 శ్లోకాల భాగవతం. అందుకని భాగవతం చిట్ట చివరి గ్రంథం. భాగవతం ఓ చెట్టుకు కాసినటువంటి పండు అని చెప్పారు మనకి వ్యాస భగవానుడు. నిగమ కల్ప తరోత్పడిత ఫలం. ఓ చెట్టుని ఎందుకోసం పెంచుతాడంటే వ్యవసాయదారుడు ఫలం కోసం పెంచుతాడు. ఆ ఫలం కూడా ఒక్కటే పడింది అనుకోండి, ఏమంటే ఎక్కడా లేనటువంటి చెట్టు మన ఊర్లో ఉందండి, ఆ ఊర్లో ఉన్నటువంటి చెట్టుకి ఒకే ఒక కాయ కాసింది అనుకోండి, దాన్ని మనం ఎంతమందికి షేర్ చేస్తాం? ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారు, ఫేస్బుక్లో పెడతారు. ఎక్కడా లేని మా ఇంట్లోనే. పూర్వం బ్రహ్మకమలం అన్ని చోట్ల దొరికేది కాదు. ఎక్కడో మనం హిమాలయాలు పెడితే తప్ప బ్రహ్మకమలం అనేటువంటిది మనం చూసి అదృష్టం ఉండేది కాదు. ఇప్పుడు అందరి ఇళ్ళకి ఇది తెచ్చేసుకుంటున్నాం. చక్కగా బ్రహ్మకమలాలు కూడా వికసిస్తే దాన్ని కూడా పోస్ట్లో పెట్టేస్తున్నాం కదా. అంతకు ముందర బ్రహ్మకమలం అంటేనో చక్కగా మనకు అందరికీ ఒక వేడుక. బ్రహ్మకమలం విరిసింది అంటే ఎక్కడో హిమాలయాల్లో ఉండేటువంటి పుష్పం అని ఒక ఆలోచన మనందరికీ. అలాగే ఇక్కడ నిగమకల్ప దురుర్గలిత ఫలం. మీకు మీ ఇళ్ల దగ్గర జామ చెట్లు, మామిడి చెట్లు, సపోటా చెట్లు, పనస చెట్లు ఉన్నట్టుగా ఉన్నటువంటి చెట్టు కాదటండి ఇది. సమస్తమైనటువంటి వేదవాంగ్మయమంతా ఒకే చోట నిక్షిప్తమై ఉన్నటువంటి ఏకైక వృక్షమేది అంటే నిగమకల్ప దురుర్గలిత ఫలం. ఇప్పుడు చెప్పండి, మన ఇళ్లలో ఎక్కడైనా ఉందా వేదం అనేటువంటి చెట్టు? నాలుగు వేదాలు పూర్ణమై బ్రహ్మ పదార్థము, బ్రహ్మతత్వము సంపూర్ణంగా కలిగినటువంటి చెట్టు. ఆ చెట్టుకు ఒకే ఒక ఫలం ఉందటండి. ఏమిటా ఫలం? భాగవతం అనేటువంటి ఫలం. నిగమంబులు వేయి చదివిన సుగమంబులుగా ఉంచి సుగతత్వంబులు నిగమంబుకు భాగవతం పఠింప సుగమంబు ముక్తి నివసము బుధా భాగవతం చెప్పింది. నిగమంబులు వేయి చదివిన సుగమంబులు కావు. నిగమంబులు అంటే వేదాలు. 1,000 మీరు వేదాన్ని తలక్రిందులుగా క్రిందికి పైకి, పైకి క్రిందికి మీరు ఎలాగైనా చదవండి గాక ముక్తి దొరకడం మాత్రం కష్టం అన్నారండి. ఏమొస్తుంది అంటే నేనింత చదివాను, నాకింత వచ్చు అనేటువంటి ఒక అహం రావడానికి అవకాశం ఉంది. విద్య కూడా బాగా భక్తి లేనటువంటి విద్య ఎలా ఉంటుందంటే భక్తి లేని విద్య అహంకారాన్ని తెస్తుంది. నాకే తెలుసును, నా ఒక్కడికే తెలుసును, నేనే తెలుసుకున్నాను అని ఇలాంటి అహంకారాన్ని తెస్తోంది విద్య కూడా. అందుకని దాన్ని మదంలో చేర్చారు. విద్యామదం అష్టమదాలలో విద్య బాగా అభ్యసించడం కూడా ఒక మదమే. అది ఎప్పుడు మదమవుతుంది? దాంతటి వాడు లేడు అని అహం తలకెక్కితే నువ్వు నేర్చుకున్న విద్య కూడా నీకు మదంగా పరిణమించి జన్మకు కారణమయ్యేటువంటి దానిగా వస్తోందే తప్ప నిన్ను ఉద్ధరించేది కాదు. మరి ఏ జ్ఞానం నిన్ను ఉద్ధరిస్తుంది? ఏ విద్య నిన్ను ఉద్ధరిస్తుందంటే భక్తితో కూడినటువంటి విద్య. కాబట్టి మీరు భక్త ప్రహ్లాద చలన చిత్రం చూస్తే, పాత చలన చిత్రం, హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని చూస్తే ప్రహ్లాదుడు మూర్తీభవించినటువంటి భక్తి అండి. ఏమండి? నలిన గర్భాలు అభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాడు. ప్రహ్లాదుడు పెట్టిన పేరు భాగవతంలో బోధన మధ్యలు వారు నలిన గర్భాలు అభ్యసింపగలేని. లోకంలో ప్రపంచ అదేమని అంటారు మీరు చూడండి, ఎవరైనా ఏదైనా ఒక పాట పాడితే నేను కూడా పాడేస్తాను, మా కాళ్ళకు ఒకసారి పాడితే నేను పాడేస్తాను, ఏదైనా బ్రహ్మ విద్య ఏంటండి అంటారు కదా. అంటే బ్రహ్మ కూడా నేర్వని విద్య ఒకటి ఉందన్నారండి. బ్రహ్మ కూడా నేర్వని విద్య ఏమిటంటే ప్రహ్లాద భక్తి. ప్రహ్లాద భక్తిని బ్రహ్మ కూడా నేర్వలేకపోయాడట. నలిన గర్భాలు అభ్యసింపగలేని. అభ్యసింపగలేని అంటే అర్థం ఏంటి? నువ్వు తలక్రిందులుగా తపచ్చేసి చదువుకున్నా కానీ. హరిభక్తి కుంభావమైన వాడు. బ్రహ్మకు కూడా తెలియదండి నారాయణుని ఇలా కొలవాలని. అందుకే బ్రహ్మకు మాయపట్టింది భాగవతంలో. బ్రహ్మ కూడా తెలియలేదట నారాయణుని ఇలా కొలవాలి. నారాయణుడు ఇదిగో ఇంత ఇలా ఉండేవాడు, ఆయన యొక్క పూర్ణతత్వము వాళ్ళ కుమారుడిని గురవీగారే కానీ అది కూడా చెప్పుకుంటాడు బ్రహ్మగారు.
నాలుగు తరగతి గల వాడిని ఎంత అహంకరించానయ్యా స్వామి,
నీ పుత్రుండనే మదం కూడా ఇంకా తయారైందేమో నాకు, అందుకనే గోపాలుడిగా కూడా నేను గుర్తించలేకపోయాను.
నా యొక్క అజ్ఞానానికి నా అవిద్యకు కారణం ఏమిటంటే నాలుగు ముఖాలున్నాయి, వేదము నానించే వచ్చింది, నేను ఇంతమందిని సృష్టి చేస్తున్నాను, నేనే ఇంతకీ మూలము, ఇదంతా నాకు గొప్పతనం ఏముందయ్యా, బ్రహ్మ అనేటువంటి పదవిలో ఏం గొప్పతనం ఉంది?
గొప్పతనం అంటే నీ భక్తుల దగ్గర ఉంది అన్నాడండి. ఆ భాగవతుల పాద ధ్రువుడి దగ్గర ఉంది గొప్పతనం అంటే. అందుకని ఇంతమంది గోపాలను వెంట తిరిగే భాగ్యం నాకు కలిగించలేకపోయావు.
బ్రహ్మని పదవి ఇచ్చావు, విష్ణు పుత్రుడు అనేటువంటి బిరుదు ఇచ్చావు, వేదవాంగ్మయమంతా నానించి వచ్చిందనేటువంటి గొప్ప స్థితిని కల్పించావు, కానీ నీ గోపాలంలో ఒక్కటి ప్రాణాన్ని పుట్టుకునేటువంటి భాగ్యమైనా నాకు కలిగించలేకపోయావే. ఆ గోపాలను పాద ధ్రువులో ఒక కణమైన పైన పరివేష్టించుకునేటువంటి అన్ని పైన ఇలా వేసుకునేటువంటి భాగ్యాన్నైనా అనుగ్రహించలేకపోయావే. ఈ మాయదారి బ్రహ్మ పదవిచ్చి ఎంత మోసం చేశావు కృష్ణ అన్నాడండి భాగవతంలో.
బ్రహ్మ పదవి కూడా మోసమే, ఎందుకంటే బ్రహ్మ పదవిలో అజ్ఞానం పోదు. ఇంకా నాకు ఇంత తెలుసు అనేటువంటి అహం పెరగడానికి అవకాశం ఉంది అక్కడ. మరి ఏది తెలుసుకుంటే? నిన్ను తెలుసుకుంటే, నీ గురించి పూర్ణంగా విచారణ చేస్తే తప్ప అజ్ఞానం అనేటువంటి ఆ చీకటి పోవడం అనేటువంటిది జరగదు. కాబట్టి అటువంటి ఆనందం అండి ప్రహ్లాద కుమారుడు అంటే. నలిన గర్భాలు అభ్యసింపగలేని హరిభక్తి కుంభావమైన వాడు అంటే, హరిభక్తి అంటే పురుష రూపాన్ని ధరించి వచ్చిందండి. కుంభావమైన వాడు అంటే పురుష రూపంతో కనబడుతున్నాడు, పిల్లవాడిగా కనబడుతున్నాడు. ఇప్పుడు మీరు భక్తిని చిత్రం గీయండి అన్నారండి, ఒక ఏరు గీసినట్టు, ఒక కొండ గీసినట్టు, ఒక వృక్షం గీసినట్టు, ఓ పాము గీసినట్టు. అప్పుడు కాస్త భక్తి అనేది గీయండిగా అన్నారండి. భక్తి అనేది గీయమంటే ఏమంటారు? దాసుగారికి మతి చెలించింది, భాగవతం చెప్పి భక్తిని బొమ్మ గీయమంటున్నాడు, వీడికి పూర్తిగా మైండ్ పోయింది అంటారు రేపు ప్రొద్దున బయటికి వెళ్ళి. అంతే కదా, భక్తిని బొమ్మ గీయాలంటే ప్రహ్లాదుని చూపించమంది భాగవతం. నలిన గర్భాలు అభ్యసింపగలేని హరిభక్తి కుంభావమైన వాడు అంటే ఎవరికి లేదండి? అంటే బ్రహ్మకు కూడా అసాధ్యమటండి ఆ భక్తి. ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి, ప్రహ్లాదు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి ఆ భక్తిని. అందుకని అక్కడ ఆయన గుణాన్ని మనం ఒక్కసారి పొగిడేటప్పుడు ఎంత స్థితిని పొందాడండి. ఆ గుణనిధియకు ప్రహ్లాదుని గుణములు అనేకము కలవు, గుణతింప నసక్యంబులు గురుకాలమునన్ బృహస్పతికి పణిపతికి భాషాపతికి. ఇది ఎంతమంది వర్ణించినా కానీ అక్కడ ఉండేటువంటి భక్తిని వర్ణించాలంటే ఏది కులగురువు దేవతల గురువు అయిన బృహస్పతికి మాటలు చాలవటండి. అలాగే ఇన్ని తలలున్నాయి, 1000 తలలున్నాయి కదా, నేనేదైనా సరే చక్కగా భగవద్ వైభవాన్ని, భగవన్ వాన్మయాన్ని చక్కగా నేను మాట్లాడగలను అనుకున్నటువంటి ఆదిశేషుడు కూడా హరిభక్తి విషయానికి వచ్చేటప్పటికీ, విశేషించి ప్రహ్లాదుడి గుణమని అనేటువంటిది వచ్చేటప్పటికీ, ఇన్ని గుణాలు ప్రహ్లాదుడిలో ఉన్నాయని మొదలు పెడితే 1000 తలలు సరిపోక తలవార్చేశాడండి ఆదిశేషుడు కూడా. ఆఖరికి భాషాపతి, భాషాపతి అంటే ఎవరండి? సరస్వతీదేవికి భర్త. ఇగో ఈ నాలుగు ముఖాలు ఆయన, ఆయన కూడా తర్వాత చేశాడట. నాకు కూడా తెలియదయ్యా హరిభక్తి అంటే ఏంటో, నేను కూడా ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవలసిందే. కాబట్టి అటువంటి భక్తి అది నిగమంబులు 1000 చదివిన సుగమంబులు కావు. మరి నిగమములన్నింటినీ కూడా ఎవరు మనకు అందించారో ఆ బ్రహ్మకే ఆ తత్వం అందకపోతే ఇక చదివితే అందుతుందా? అది ఏమండి, ఆయనే అందుకోలేకపోయాడు. నిగమములకు పతి అయిన వాడు, నిగమాధిపతి ఆయన ఎవరు? బ్రహ్మగారు. ఆయనే అందుకోలేకపోయాడు. అంటే నిగమంబులు 1000 చదివిన సుగమంబులు కావు, ఆయనకే అర్థం కాని తత్వం అది. మరి దేనివల్ల సుగమం అవుతుందంటే, నిగమంబకు భాగవతము పటి, భాగవతానికి ఏం పేరు పెట్టారు? ఇది వేదము అని పేరు పెట్టారు. భాగవతానికి వేదము అని పేరు పెట్టారు. మిగతా ఉండేటువంటి వేదాలు మనం కాస్త కష్టపడి అందుకోవడానికి, కాస్త మన ప్రజ్ఞకు మన యొక్క తెలివికి అవి అందనంత ఎత్తులో ఉన్నట్టుగా కనబడతాయి. కానీ అంత ఎత్తుగా ఉండేటువంటి వేదం ఏమిటండి? భాగవతం. ఆ భాగవతంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా మనకు చక్కగా తేలిగ్గా అర్థమైపోతాయి. కాస్త శ్రద్ధ పెట్టి పద్యం చదివితే చాలు, ఆ పద్యంలో ఉండేటువంటి అర్థము మనకు తెలిసిపోతుంది. నీ పాద కమల సేవయు, నీ పాదార్చకల తోడి నెయ్యమును, నితాంత అపార భూతదయ్యును, తాప సమందార మాకు దయచేయగదే. ఒక పద్యంలో ఎన్ని చెప్పారో చూడండి. నీ పాద కమల సేవయు, ఇది కర్మయోగం. నీ పాద కమల సేవయు స్వామి, ఇది కర్మయోగం స్వామి. నీ పాద కమలములు అంటే మనం నిన్న చెప్పుకున్నట్టుగా అక్కడే రెండు పాదాలు ఉన్నాయి, అక్కడ చేస్తేనే పూజ అని చెప్పే ఒక భావన మనకు ఉంటుంది. అంటే పర్వాలేదు, అలా చేసినా నీకు ఒక యోగం కుదిరినట్టే. ముందు మూర్తిలో చూడు, ఆ మూర్తిని నువ్వు అలా విచారణలోకి వెళ్ళిపోతే ఆ మూర్తి కానటువంటి ప్రదేశం లేదు సుమా అనేటువంటి స్థితిలో నీ మనస్సు నిలబడిపోతుంది, ఏకాగ్రత చెందుతుంది. ముందు కర్మ చెయ్యి. కర్మాని చిత్తశుద్ధ్యర్థం. ఎందుకు చేయాలి కర్మ అంటే, చిత్తం శుద్ధి కావాలంటే కర్మ అవసరమే, లేకపోతే చిత్తం శుద్ధి కాదు. కాబట్టి మనకు అవసరమే నీ పాద కమల సేవయు, ముందు ఆయన పాదాన్ని ఆశ్రయించు. రెండవది ఏమిటి, ఆ పాదాలు ఎవరి వెంట తిరుగుతున్నాయో విచారణ చెయ్యి. పాదాలు ఎవరి వెంట తిరుగుతున్నాయండి? భాగవతుల వెంట తిరుగుతున్నాయి. భాగవతుల వెంట తిరుగుతున్నాయండి. భాగవతంలో ప్రతి చోట ఎక్కడెక్కడ హిరణ్యకశ్యపుడి బుద్ధి బయలుదేరి ప్రహ్లాదుని హింసిద్దామనేటువంటి ఆలోచన హిరణ్యకశ్యపుడిలో కలుగుతుందో ఆ ప్రదేశానికి ముందు తాను చేరి ప్రహ్లాదుని రక్షించుకున్నాడు నారాయణ. ఆయనకి నీడలో వేద్దాం బుద్ధి కలిగింది. ఆ బుద్ధిలో ప్రకాశిస్తున్న వారు ఎవరండి? పరమేశ్వరుడు నారాయణమూర్తే కదా. ఎప్పుడైతే నీళ్ళలో పడేయండి అనే మాట రాబోతుందో ఆ నీటిలో ఉన్న తాను ప్రహ్లాదుని రక్షించుకున్నాడు. అగ్నిలో పడేయండి అనడానికి ఒక మాట వెలువడగానే అక్కడ అగ్నిలో చేరి ప్రహ్లాదుని రక్షించుకున్నాడు. చేరడము అంటే అక్కడ అర్థం అక్కడ లేడు ఇప్పుడు కొత్తగా వచ్చాడని కాదు అర్థం, విశేషంగా అక్కడ ఆయన రక్షించడానికి తను వ్యక్తం కావడానికి అక్కడ ఒక స్థలాన్ని నిర్ణయం చేసుకున్నాడు స్వామివారు. స్తంభంలోనే ఉన్నాడా అండి పరమేశ్వరుడు భగవంతుడు? అంబోజాసునుడు ఆదిగాదల పర్యాప్తంబునందుండు ప్రోడ విపుల స్తంభంబునందు భాగవతం చెప్పింది. అంతటా ఉన్నవాడు ఇందులో ఉన్నాడా? ఉంటాడు. అక్కడ ఎవరి విశ్వాసం బలపరిచాడు నారాయణుడు అంటే, ఉన్నాడు అన్నటువంటి ప్రహ్లాదుడికి, ఉంటే కనిపించునుగాక అని సంకల్పం చేసుకున్నటువంటి హిరణ్యకశ్యపుడికి, నాస్తికుడు యొక్క సంకల్పానికి, భక్తుడు యొక్క సంకల్పానికి, ఆ రెండింటికి ఎక్కడ సమాధానం చెప్పాడు? నాస్తికుడు కూడా హిరణ్యకశ్యపుడు కూడా ఏమన్నాడు, అయితే ఈ స్తంభము నుండి నీ స్వామి వెలువడుగాక. ఎంత ముద్దుగా నిలబడతాడండి ప్రహ్లాదుడు, అంత ముద్దుగా నిలబడితే ఏమన్నాడు తెలుసా అండి హిరణ్యకశ్యపుడు? చలనచిత్రంలో మీరు సినిమా చూసే ఉంటారు, ఏమన్నాడు ప్రహ్లాదుణ్ణి, ఒరే నువ్వు అలా చూడకురా నీ చూపులు నన్ను చంపేస్తున్నాయి, నువ్వు అలా అమాయకంగా చూడకరా నీ భక్తితో కూడిన చూపుల్ని తట్టుకోలేకపోతున్నాను అంటాడు. అలా చూడకు, ఎందుకని చూడలేకపోతున్నాడు తేరిపారా హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని వైపు అంటే, హరిభక్తి పుంభావమైన వాడు కనుక, అంటే అందరి భక్తి ఆయనలో ఉంది కనుక ఆయన్ని తేరిపారా చూడలేకపోతున్నాడు. అటువంటి స్వామి చక్కగా ఒక లీలావతారం అండి కృష్ణావతారం అంటే, దానిలో ఎన్నెన్ని లీలలు చేశాడు పరమాత్మ. అన్ని అవతారాల ప్రయోజనం ఒక ఎత్తు అయితే ఇది పరిపూర్ణమైనటువంటి బోధావతారం, జ్ఞానావతారం. చెప్పాలంటే కృష్ణావతారం జ్ఞానావతారం, బోధ చేశాడండి. అందుకే ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం. ఎందుకోసం పుట్టాడయ్యా దేవకీపుత్రుడుగా కృష్ణయ్య? ఏమంటే వెనదినడానికి పుట్టాడా? మనం బాగా కృష్ణాష్టమి అనగానే మనకు బాగా అలవాటైంది ఏమిటంటే ముందు వెనదినడం. ఎందుకంటే అందే పదార్థం గనక, అందే పదార్థం గనక మన అందరికీ తేలిక కృష్ణుడు ఎందుకు పుట్టాడు అంటే వెనదినడానికి. ఏ వెన తక్కువై పుట్టాడు ఆయన? పాలు తక్కువై వచ్చాడా లోకంలోకి? పెరుగు తక్కువై వచ్చాడా? ఏమండి వీళ్ళ ఇళ్లలో చొరబడివి ఇన్ని చేయడానికి వచ్చాడా పరమాత్మ? కాదయ్యా, ఏకం శాస్త్రం లోకంలో, ఇదిగో గీతాశాస్త్రము ధర్మశాసనము తద్గీతార్థమెన్నో రీతులు చెంద యథార్థతత్వము సంప్రీతి ప్రబోధింపగా గీతాచార్యుడవై జగద్గురుడవై క్రీడించుచున్నావు విఖ్యాత జ్ఞాననిధి కృపాజననిధి. మనకి స్వామివారి స్తోత్రంలో చెప్పినట్టుగా గీతాశాస్త్రము ధర్మశాసనము తద్గీతార్థమెన్నో రీతులు చెంద, అప్పటికే బుర్రలు పోయి ఉన్నాయండి, ఎన్నో చెప్పారు ఏది పట్టుకోవాలో అర్థం కావటం లేదు. అందువల్ల యథార్థంగా ఒక శాస్త్రాన్ని లోకంలో నిలబెట్టడానికి ఈ మార్గంలో ప్రయాణం చేస్తే చాలు మీరు తరిస్తారని వీటన్నింటినీ ఒక త్రాటి మీదకు తెచ్చి ఒక శాసనం తయారు చేశాడండి పరమాత్మ. ఆ శాసనం మనకు చెప్పడానికి దేవకీపుత్రుడిగా వచ్చాడు ఆయన. ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం. అందుకని ఆయనే అనుసరిస్తే చాలు, ఆయన మాటని అనుసరిస్తే చాలు. అందుకని నీ పాదార్చకులతోడి నెయ్యమును, నీ పాదకమల సేవయు కర్మయోగం, నీ పాదార్చకలతోడి నెయ్యం ఇది భక్తి యోగం అండి. నీ పాదార్చకలతోడి నెయ్యం, నీ పాదకమల సేవయు, ఇక్కడ అహంకారం రావడానికి అవకాశం ఉంది. నీ పాద కమల సేవయు. ఇక్కడ నేను పాదాలు అర్చన చేస్తున్నానండి, నా దగ్గర ఏ పుష్పాలు లేవు, ఏవో ఆకులు అరుగులో తెచ్చి చేశాను. రేపు ఉదయం ఇంకో గొప్ప వాళ్ళు వచ్చి గొప్ప పూజ చేశారు, అప్పుడేమనిపిస్తుందండి? వాళ్ళు అనుకోవచ్చు మనస్సులో, ఇదిగో మొన్న చూడండి వాళ్ళు పూజ చేశారండి గురు పూజ, కానీ పుష్పాలు సరిగా పెట్టలేకపోయారు, అన్ని పూలు తెచ్చుకోలేకపోయారు, నేను చూడండి ఎన్ని పూలతో పూజ చేశానో. రావచ్చు అక్కడ, అంటే కర్మలో అక్కడ ఏది గర్వం రావడానికి అవకాశాలు ఉన్నాయి. కర్మ చేస్తున్నారండి, ప్రసాదం అందరూ పెడుతున్నారు, ఆ ప్రసాదాల్లో నేను పెట్టిన ప్రసాదం ఇదిగో అందరూ కూడా గిన్నెలు కూడా ఇంటి నుంచి తెచ్చుకొని మళ్ళీ రెండో మారు తీసుకెళ్లారండి, అంత బాగుందట. మన వాళ్ళు గద్దోజనం చేస్తే గిన్నె కదలలేదటండి. ఇక్కడ ఏమొస్తుంది, ఇది కర్మే, ఇది ప్రసాదమే. ఈ కర్మ ఏం చేస్తుంది, మళ్ళీ అహంని తెచ్చి పెడుతుంది. అహం తొలగాలంటే భాగవత సమాశ్రయణం చేయాల్సిందే. అందుకని కర్మలో ఉండే లోపం తొలగాలి అంటే అక్కడ భక్తి వైభవం ఆవిష్కృతం కాకపోతే నీ కర్మ అహంకారాన్ని తెచ్చిపెడుతోంది. కనుక భక్తి వైభవంలో ఉండేటువంటి ఆ గొప్పదనం రసాస్వాదన నీకు కలగాలంటే నీ పాదార్చనలతో అక్కడ చూడండి, కృష్ణుడి దగ్గర ప్రసాదాలు తెస్తారండి గోపాలు. ప్రసాదాలు తెస్తే పరమాత్మ ఏం చేస్తాడండి, అన్నింటినీ కలిపి ఆయన ఒక అద్భుతమైనటువంటి అమృత నైవేద్యం తయారు చేశాయి. వాడ దగ్గర ఉన్నంత వరకు పదార్థాలు వేరువేరుగా ఉన్నాయి. నాది మామిడికాయ పచ్చడండి, నా ఇంటి నుంచి పప్పు తెచ్చానండి, నా ఇంటి నుంచి నేను ఇంకేదో నెయ్యి తెచ్చానండి, పదార్థాలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు పరమాత్మ చేతిలోకి వెళ్ళేటప్పటికేమైంది, వాళ్ళ దగ్గర ఉంటేనేమో పదార్థం అయ్యింది, పరమాత్మ దగ్గరకు చేరితే ప్రసాదం అయ్యింది. ఇప్పుడు వాడి దగ్గర ఉన్నంత వరకు పదార్థం, ఇప్పుడు ఈయన దగ్గరకు చేరింది. ఈయన ఏం చేశాడు, అన్నింటినీ తీసుకురండి తీసుకురండి, మీరింటి దగ్గర నుంచి ఏమి తెచ్చారో తెచ్చింది దాచకుండా సమర్పించండి. పరమాత్మ అడిగేది ఒక్కటేనండి సమర్పణ. భక్తి అంటే అర్థమేమిటి, సర్వసమర్పణ భావమే భక్తి. నాదేమీ లేదయ్యా, అసలు నాదినడానికి ఏమన్నా ఉంటేనే కదా, అసలు ఉన్నదంతా నీదే, నాది లేదు నీది లేదు మొత్తం నీదే, ఉన్నదంతా నీదే. ఆయన దాన్ని ప్రసాదం చేసి పోనీ ఆయన ఒక్కటి తిన్నాడా భాగవతంలో, అందరికీ పెట్టాడు, చుట్టూ కూర్చోబెట్టాడు, ఒక మధ్య బొట్టులాగా తాను కూర్చున్నాడు. ఈ ఎవరైతే పిల్లలున్నారో ఈ చందులారగించేటువంటి లీలలో అందరినీ చుట్టూ కూర్చోబెట్టి మీ పదార్థాలన్నీ ఇందులో వెయ్యండి అని ఏకవస్త్రం పరిచాడు, తన వస్త్రాన్ని పరిచాడు. ఆ వస్త్రంలో అన్ని పదార్థాలు వెయ్యబడ్డాయి. ఇప్పుడు అందరికీ ముద్దలు పెట్టేశాడు. వీళ్ళందరూ చలోక్తులతో ఆడుకుంటూ యాగభోక్త అయినటువంటి కృష్ణ పరమాత్మ సన్నిధిలో ఇంతమందికి ప్రసాదం అందుతుందంటే అక్కడ ఎంత గొప్ప ప్రసాదం అండేది. మనకు బాబుజీ మహారాజు వారి బోధామృతం అందించినట్టుగా మీరు ఈనాడు తినేటువంటి ప్రసాదం యొక్క మహాత్మ్యము మీరు గుర్తించకపోయినా దాని విలువ విలువే. ఎందుకని, ఇది పైన దేవతలకు కూడా లభించినటువంటి ప్రసాదం. సాక్షాత్తు స్వాహాకారాలతో మీరు వేసే ఆహుతుల్ని స్వీకరించే పరమాత్మ ఒక అవతారంగా మీ ముందుకొచ్చి నిలబడి తన స్వహస్తాలతో మీకు వడ్డిస్తున్నటువంటి ప్రసాదం ఇది. ఇది అమృతం కంటే ఎక్కువ. దేవతల అమృతమైనా మీరు కోరుకుంటే దొరకొచ్చేమో, కానీ అమృతం దొరకదు. అందుకే పైనుండి దేవతలు కూడా ఈర్ష్యపడ్డారటండి కృష్ణ అవతారంలో. ఎంత అదృష్టం పొందారు ఈ గోపకులు గోపబాలులు, వీళ్ళలాగా అదృష్టాన్ని మనం పొందలేకపోయామే అని వారందరి మధ్య కూర్చొని ఎంత లీల చేశారండి కృష్ణయ్య. ఏమండి, అక్కడే బ్రహ్మగారికి కూడా ఒక ఆలోచన వచ్చింది. సరిగ్గా ప్రసాదం తినేటువంటి ఆ సమయంలోనే గోవులు మాయమైపోయాయి, ప్రసాదం తినే సమయంలోనే గోవులు మాయమైపోయాయి. వెంటనే వీళ్ళ ప్రసాదం చేతిలో పట్టుకొని గోవుల వైపు చూశాడు. కృష్ణ గోవులు కనబడటం లేదు. ఆయన అన్నాడు, తెచ్చేవాడిని నేనుండగా మీకెందుకు దిగులు, ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి వస్తాను, అవి ఏ వైపుకు వెళ్ళాయో అని వెతుక్కుంటూ వెళ్ళాడు. వెడితే అక్కడ గోవులు ఇక్కడ బాలురు ఇద్దరూ మాయమైపోయారు. అప్పుడు ఎలా చూపించారండి లీలని కృష్ణావతారంలో, కృష్ణుడటండి తన ఎర్రని చేతిలో తెల్లని ముద్దని పట్టుకొని వెళ్ళాడటండి. ఎర్రని చేతిలో తెల్లని ముద్ద, ఏది భగవంతుడు చక్కగా నవనీతము పెరుగు వీటన్నింటితోటి మిళితమైనటువంటి ప్రసాదం చేతిలో పట్టుకొని వెడితే, ఆయన తిరిగి వచ్చేటప్పటికీ అక్కడేమో వెడితే గోవులు లేవు, ఇక్కడికి వస్తేనేమో పిల్లలు లేరు, ఇలా చేతిలో ఉంచుకున్న ముద్దలతో సహా వాళ్ళని అంతర్ధానం చేశాడండి. ఎవరు అప్పుడు గోపాలు అందరూ కూడా, మనందరికీ ఒక లక్షణం ఉంటుంది కదండి, ముందు గురువు గారు ఏదో ఒక మాట అందరూ స్వీకరించండి అన్న తర్వాతే మనం ప్రసాదం స్వీకరించాలి. కృష్ణుడు స్వీకరించకుండా వారు స్వీకరించరు కదా, అందరి చేతిలో ముద్దలు అలాగే పట్టేసుకొని ఉన్నారు. కృష్ణుడు వస్తే మన అందరం హాయిగా ఆరగిద్దుముగాక. ఇంకా కృష్ణుడు రాలేదు, ఈ లోపల ఇతను ఎత్తుకెళ్ళిపోయాడు. సంవత్సర కాలం అయిపోయింది. సంవత్సరం తర్వాత బ్రహ్మగర్భ భంగం జరిగిన తర్వాత మళ్ళీ ఎవరి ముద్దలు వాళ్ళు పట్టుకొచ్చుకుంటున్నారండి. సంవత్సరం తర్వాత కూడా చడలేదు పదార్థం. ఏమండి, ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉంటే, ఫ్రిడ్జ్లో పెట్టినా 2 రోజులు 3 రోజులు ఉంటాయండి, 3వ రోజుకు మళ్ళీ అది ఇంకో వాసన రూపాంతరం చెందిపోతుంది. సంవత్సరం పాటు పదార్థాన్ని చెడకుండా చేతిలో పెట్టుకుని పరమాత్మ మళ్ళీ గోవులు గోపాలు దగ్గరికి తానొచ్చేటప్పుడు బ్రహ్మగారు తన యొక్క అజ్ఞానాన్ని మన్నించమని కృష్ణుణ్ణి వేడుకున్న తర్వాత మళ్ళీ ఆ పదార్థాలతో సహా తరచుకొస్తున్నారు. వీళ్ళేమంటున్నారు, కృష్ణ మాకు ఆకలిస్తుంది తొందరగా రావి, మన గోవులు ఎక్కడికి వెళ్ళాయి అని అడుగుతున్నారండి వాళ్ళు. సంవత్సరం తరువాత కూడా అదేదో ఇప్పుడే కృష్ణుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా, ఆ గోవులు కనపడ్డాయా లేదా అని అడిగినట్టుగా అంత లీన చేసి కాలాన్ని కూడా తన ఆధీనంలో చేసుకున్నాడు. కాలము ఎవరి మాట వింటుంది? మనకు 2024 రమ్మంటే వస్తుందా? 2024 కృష్ణాష్టమి రమ్మంటే వస్తుందా? 2026 వస్తుందేమో, 2004 మాత్రం రాదు. ఎందుకని, ఇది గడిచిపోయిన కాలం. కానీ పరమాత్మ ఏం చేశాడు? కాలస్వరూపం తానై ఉన్నాడు, కాలాన్ని పరిపింపజేశాడు, కాలాన్ని కూడా పరిపరిపింపజేశాడు. బ్రహ్మంతుడి వాణ్ణి అజ్ఞానంలో మునిగిపోయేలా చేశాడు, మాయని ప్రయోగించాడు. ఎంత అద్భుతమండి, బ్రహ్మంతుడి వాడికే విదిలించుకోవడానికి సఖ్యం కాని మాయని మనం విదిలించుకున్నాము అని మనం అనుకుంటే అంతకంటే గొప్ప విద్య ఏమైనా ఉందా? కాబట్టి ఆయన అందించాడండి ఇది భగవద్వాణి, విశేషమైనటువంటి భగవద్వాణి. అంటే ఇది కాలాంతరంలో కనుమరుగైపోయేటువంటి జ్ఞానం కాదు సుమా, కాలాన్ని ఎదురొట్టి నిలబడేటువంటి జ్ఞానం. ఎంతమంది వచ్చి ఎన్ని మనకు లోకంలో ఉపదేశం చేసినా, ఎంత తత్వాన్ని మనకు గ్రోలేటట్లుగా ఉపదేశం చేసినా, ఎక్కడో చిన్నవారి బోధలో భగవద్గీత అంతర్లీనంగా ఒక శ్లోకమైనా ఉండి తీరుతుంది. భగవద్గీత అంతర్గతమైన శ్లోకం చెప్పకుండా ఎంతటి జ్ఞానమైనా సరే అది ముందుకెళ్ళదండి. కారణం ఏమిటి? ఇది సాక్షాత్తు ఆచార్యవాణి, జగద్గురువు యొక్క వాణి. ఆ శాస్త్రము లోకంలో ఉపదేశం చేయడానికే దేవకీపుత్రుడిగా ఆయన అరుదించాడు. వసుదేవుడు దేవకీపుత్రుడిగా అరుదించాడు. ఆయన అరుదించిన వాడు ఎలా వచ్చాడు? అర్ధరాత్రి జననం పొందాడు ఆయన. రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, అర్ధరాత్రి పుట్టాడంటే కామాన్ని జయించాడు అయ్యా కృష్ణుడు, కామజయం పొందాడు. కామాన్ని జయించిన వాడికి, ఇంద్రియాలు జయించిన వాడికే కృష్ణతత్వం అవగతమవుతుంది అన్నాడు. అష్టమి రోజున కృష్ణుడు పుట్టాడు, రోహిణీ నక్షత్రంలో, అష్టమి తిథిలో, శ్రావణ మాసంలో, బహుళపక్షంలో, చక్కగా చంద్రతారకలన్నీ ఉచ్చస్థితిలో ఉండగా, మాంచి ప్రకృతి అంతా పరవశించి ఆనందాన్ని అనుభవిస్తూ ఉండగా, దేవతలకు ఆనందం కలిగేలాగా, రాక్షసుల పిల్లలు పల్లడిల్లేలాగా, ఇక మీదట మునీశ్వరుల తపస్సు పండేలాగా, దేవతలు ఏ ప్రయోజనాన్ని ఆశించి వాళ్ళు ప్రేపల్లెలో జననం పొందారో వాళ్ళందరికీ ఆనందాన్ని కలిగించేలాగా, ఏకావతారంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ రెండూ చేయడం తన అవతార ప్రయోజనమని పరమాత్మ ఏ వాక్కుని తన యొక్క దివ్యవాణిగా భగవద్గీతలో పొందుపరచబోతున్నాడో దానికి సాక్ష్యంగా జన్మెత్తింది మొదలుగా ఆయన మళ్లీ తిరిగి వైకుంఠాన్ని చేరేంత వరకు కూడా ఇదే చేశాడు ఆయన. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఒకటి తానుగా చేశాడు, కొన్నింటిని తనను ఆశ్రయించిన వారి చేత చేయించాడు. తానుగా ఏం చేశాడండి? భూతన వధ, శకటాసుర వధ, అగాసుర వధ, తృణావర్త వధ, ప్రారంభాసుర వధ, వ్యోమాసుర వధ, కేశి వధ, చాణూరు ముష్టిక వధ, ఇవన్నీ కూడా తాను చేశాడు. తనను ఆశ్రయించిన అర్జునుడి చేత చేయించాడు. కానీ వెనకాతల శక్తి ఎవరండి? చేయించిన శక్తి ఎవరు? అర్జునుడు వెనకాతల నిలబడి ఏమండి, అస్త్రం తీసి మంత్రాన్ని అనుసంధానం చేసి బాణాన్ని ప్రయోగిస్తే ఎదుటి వాడి మీద ఆ బాణం ఫలించి, మంత్రం ఫలించి, ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తే అగ్నివర్షం, వారుణాస్త్రాన్ని ప్రయోగిస్తే వర్షం ఇలాగా కురవడానికి కారణమై ప్రజ్ఞగా నిలబడి లోపల అర్జునుడికి ఈ బాణానికి మంత్రాన్ని అనుసంధానం చేయాలనే బుద్ధి రూపంలో నిలబడి యుద్ధాన్ని చేయించిన మహానుభావుడు ఎవరంటే కృష్ణ భగవానుడే. ఆయన ఒక్కడూ లేకపోతే ఒక్క మంత్రం గుర్తుకు రాలేదు అర్జునుడికి. 18వ అధ్యాయంలో మనకు చక్కగా 18 అధ్యాయాలు భగవద్గీత చెప్పిన తర్వాత అర్జునుడు యుద్ధం చేశాడని మనకు కనబడుతోంది. వాస్తవానికి ఆ ప్రజ్ఞ రూపంలో నిలబడి వెనకాతో యుద్ధం చేయించిన శక్తి ఎవరంటే కృష్ణ భగవానుడే. ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయి తన స్వస్థానానికి చేరిన తరువాత ఏది ఈ ధర్మరాజు భీముడు పంపుతారు ఆయన్ని, ఏమైనా ఒకసారి ద్వారకా నగరానికి వెళ్ళిరా, అక్కడ ఏం జరుగుతోందో ఇప్పుడే నారదు వచ్చి చెప్పి వెళ్ళాడు, మీరు ఎంతకాలం కృష్ణ భగవానుడు ఈ లోకంలో ఉంటాడో అంతకాలమే ఉండండి, ఆ పైన ఉండవలసిన అవసరం లేదని చెప్పాడు. ఏదో ఉపద్రవం జరిగినట్టుగా మా మనస్సు కలవల పడుతున్నాయి, ఓసారి మీరు ద్వారకు వెళ్ళిరండి అని అర్జునుడిని పంపిస్తే అక్కడికి వెళ్ళేటప్పటికే కృష్ణ నిర్యాణం పూర్తయిపోయింది. అక్కడ ఆడవాళ్ళందరూ కూడా రక్షించమని వేడుకుంటూ ఉంటే వాళ్ళందరినీ పట్టుకుని అడవిలో పై దుర్యోధను ఎదిరించిన వాడు ద్రోణాచార్యుడి వారి చేత మంత్రోపదేశం పొందబడినటువంటి అనుష్ఠాన క్రమం చేత కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత 18 రోజుల హక్కీని సైన్యాన్ని నిర్వహించగలిగినటువంటి అర్జునుడు కావలి పట్టకంటే హీనమైపోయిందండి. వీళ్ళు దేనికి పనికి రాలేదు. ఏమంటే నా పట్టుకుంటున్నాడు, గాంధీవం పట్టుకుంటున్నాడు, నిలబడడం లేదు, నారిని కడుతున్నాడు, బాణం తీస్తున్నాడు, మంత్రం గుర్తుకు రావడం లేదు, బాణం ప్రయోగిస్తున్నాడు కానీ ఎదుటి లక్ష్యాన్ని చేరడం లేదు. అంటే ఇక్కడ కర్త కర్మ క్రియ మూడు ఎవరి అనుగ్రహం ఉంటే జరుగుతోంది. కర్త అంటే చేసేవాడు, క్రియ అంటే పని, కర్మ అంటే చేయబడేటువంటి పని ఏదైతే ఉన్నదో అది కర్మ, కర్త అంటే తాను చేసేవాడు, మధ్య జరిగేటువంటిది క్రియ. ఇక్కడ అర్జునుడు బాణం పట్టుకుని నిలబడ్డాడు అంటే కర్తగా నిలబడ్డాడు. కర్మ ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. క్రియ ఏం జరిగింది? ఈ రాక్షస సంహారం ఎవరైతే దుర్యోధనాదులు ఉన్నారో వారి సంహారం జరిగింది. అంటే ఇప్పుడు వీటన్నింటికీ ప్రధానమైన కారణం ఏమిటంటే లోపల ప్రజ్ఞ, చేతిలో విల్లున్నా ప్రయోగించే తానున్నా ఇన్ని ఉన్నా కానీ ఆ బాణము వెళ్ళి ఎదుటి వారికి తగలాలి అంటే అక్కడ బుద్ధి స్థిరంగా నిలబడాలి. శోకతప్తమైనటువంటి హృదయంలో బుద్ధి స్థిరంగా ఉండదు గనక, చలనమైనటువంటి మనస్సుతో బుద్ధి స్థిరంగా నిలబడదు గనక అక్కడ జ్ఞానాన్ని ప్రబోధం చేసి అర్జునుడికి బోధ చెప్పాడు నారాయణమూర్తి భగవద్గీత. కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి అనుగ్రహించినటువంటి గీత. కానీ ఇక్కడ ఆ ప్రజ్ఞగా నిలబడిన వారు కూడా పరమాత్మే, కృష్ణయ్యే. ఒక్కసారి బాణం ఇస్తున్నాడు, మర్చిపోతున్నాడు, మంత్రం మర్చిపోతున్నాడు, కానీ ప్రయోగిస్తున్నాడు, కానీ బాణం లక్ష్యాన్ని చేరడం లేదు. అప్పుడు కానీ అర్జునుడికి అర్థం కాలేదు, ఇన్నాళ్ల యుద్ధంలో నేను కాదు నిలబడింది, నన్ను నిలబెట్టిన వాడు కృష్ణుడు, నేను బాణ ప్రయోగం చేయలేదు, నాతో చేయించే శక్తి ఒకటి వెనకాతల ఉంది కనుకనే ఆ రోజున ప్రయోగం జరిగింది. ఇంత ప్రజ్ఞ ఎప్పుడు కలిగింది ఆయనకి అంటే పరమాత్మ మళ్ళీ తన స్వస్థానానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆయన కలిగినటువంటి ఆలోచన. కాబట్టి ఆయన ముఖస్తుగా వచ్చిందండి గీత. ఇది చెప్పిన తర్వాత ఇక భగవద్గీత పాపం మా గురువు గారు చెప్పేవారు, కృష్ణావతారం ఎందుకు వచ్చిందంటే గీత బోధించడానికే వచ్చింది అన్నాడు ఆయన. గీత బోధించడానికే వచ్చింది, పోనీ పుట్టగానే చెప్పొచ్చు కదా, ఏ ఒక పని అయిపోయేది కదండి. ఇప్పుడు వచ్చిన పని ఎంత త్వరగా ముగించుకొని వెళ్ళిపోతే అంత మంచిది కదా, పుట్టగానే ఎందుకు చెప్పలేదంటే అడగనిదే ఎంత గొప్ప విషయమైనా చెప్పకూడదు. ఇది పెద్ద రహస్యం, అడగకుండా చెప్పకూడదండి. అడగకుండా గొప్ప విషయం చెప్పడం మొదలు పెడితే వాడు వింటున్నట్టు నటిస్తాడే కాని వినడం. శ్రద్ధ లేకుండా శ్రవణం చేయబట్టి ఎందుకు పెట్టారండి వారికి? వినేవారికి శ్రద్ధ కలగకుండా చెప్పేవారు ఎంత గొప్ప విషయాన్ని చెప్పినా ఎదుటి వారికి కనుక శ్రద్ధ లేకపోతే చేసినటువంటి శ్రవణం అది వ్యర్థమే. అందుకే అత్రుడంచ హతం జ్ఞానం సందిగ్ధేన హతో మంత్ర వ్యగ్రచిత్త హతో జప. మనకు మహాత్ముడు చెప్పారు అత్రుడంచ హతం జ్ఞానం, దృఢము కానటువంటి జ్ఞానము వృధా. జ్ఞానం కూడా దృఢంగా దాన్ని నమ్మగలగాలి. దృఢంగా నమ్మగలగడం అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు ఇంత వేదాంతం మనం వింటున్నామంటే కష్ట సమయంలో మనస్సు జారిపోయింది అనుకోండి, అప్పుడు బోధ విన్నట్ట? అప్పుడు అదేమైంది? అత్రుడంచ హతం జ్ఞానం సందిగ్ధోగి హతో మంత్ర వ్యగ్రచిత్త హతో జప. వ్యగ్రచిత్తంతో జపం చేయకు. అంటే వ్యగ్రచిత్తము అంటే సరిగా మనస్సు ఒక చోట ఇంకో చోట నువ్వు కూర్చొని ఈ తర్వాత లేచిన తర్వాత ఏం చేయాలి, కూర్చోబోయేటప్పుడే జపానికి కూర్చోబోయే ముందరే సరిగ్గా 10 నిమిషాలే చేయాలి, 11వ నిమిషంలో తప్పనిసరిగా లేచి వెళ్ళాలి నేను, ఇలాంటి సంకల్పాలతో చెయ్యకు. సందిగ్ధోగి హతో మంత్ర, సందిగ్ధంతో మంత్రాన్ని ఉపాసన చేయకు. నువ్వు బాగా ఇప్పుడు నీవేదో గురువు గారి దగ్గరికి వెళితే ఏదో గొప్ప మంత్రం ఇస్తారని వెళ్ళారండి, వారు ఏం చెప్పారు? ఓం నమ శివాయ అని చెప్పారు. మనకేమనిపిస్తుందంటే ఇది ప్రొద్దున్న లేచిన గురి దగ్గర నుంచి మా శివాలయంలో వినపడే మంత్రమేగా, నేనేదో కొత్తదేదో ఇస్తారని గురువుగారు ఉపదేశం ఉపదేశం అంటే ఏదో ఉపదేశం అంటే అదో పెద్ద దేశమేమో, మన అమెరికా పోయినట్టుగా ఇంగ్లాండ్ పోయినట్టుగా టికెట్ ఇస్తారేమో, అందుకనే రమణ మహర్షులు వారు చెప్పారు అపదేశం ఉడికితే అదే ఉపదేశం అన్నాడండి. అపదేశం అంటే అర్థం ఏమిటి? నేను వేరు, దేవుడు వేరు, ఇదే అపదేశం. అపదేశం అంటే వేరుగా ఉంది, తనకు అన్యంగా ఉంది. ఉపదేశం అంటే అర్థమేమిటి? ఆ ఏదైతే తాను తెలుసుకోవాలనుకుంటున్నాడో అది అసలు నీవై ఉన్నావు, అది ఉపదేశం. అపదేశం అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి గుంటూరు పోవాలి మనకు అన్యంగా ఉంది, ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలి మనకు అన్యంగా ఉంది, ఇలా వేరు వేరుగా లేదది, అది నీవే అయి ఉన్నావు. అసలు నీవంటూ ఉంటేనే ఈ దేశాన్ని కూడా పుట్టించగలుగుతున్నాం. నేనంటూ ఉన్నాను కనుకనే బృందావనంలో కూర్చున్నాను, నాకు తెలుస్తోంది. దీనిలో నుంచి తెలిపేవాడు వెళ్ళిపోయారనుకోండి, మన బృందావనంలో పెడతారా, తన బయట బయట పెడతారా, అది ఎక్కడ పెట్టారో వాడికి కూడా తెలియదు. కానీ ఇది ఉన్నప్పుడే గుర్తించాలి. ఏది అపదేశముడిగితేనే ఉపదేశం అన్నాడు. నేను వేరు, భగవంతుడు వేరు అనేటువంటి భావన మనలో రహితమైతే అదే ఉపదేశం. కాబట్టి అలాగా వ్యగ్ర చిత్తంతో ఎప్పుడు జపం చేయకు, వ్యగ్ర చిత్తంతో జపం చేయకు, సందిగ్ధంతో మంత్రోపాసన చేయకు. మంత్రాన్ని ఎప్పుడు కూడా సందిగ్ధంగా ఇది ఫలిస్తుందా ఫలించదా, ఇది ఫలిస్తుందా ఫలించదా. గురువుగారు ఏదో చెప్పారండి ఒక మంత్రం, ఆ మంత్రం ఏమో ఇది చేస్తే నేను గట్టెక్కగలనా గట్టెక్కగలనా అనేటువంటి దాంతో మాత్రం మంత్రాన్ని అలా చెయ్యకు. మరి ఇన్ని సంశయాలు మనకున్నాయి గనకనే ఓ శాస్త్రాన్ని నిర్ణయించేశాడు ఆయన. ఇదిగో దీని ద్వారా మీరు ప్రవర్తించండి. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ. మనకు కూడా సందిగ్ధాలు వస్తూ ఉంటాయి, ఏ దైవాన్ని ఉపాసన చెయ్యాలి అని. ఒకసారి మనం బాగా అంటే మనకు దృఢమైనటువంటి అభిప్రాయం కలిగితే ఎవరండి ఎవరి ఉపాసన చెయ్యాలి అంటే దేవకీ పుత్ర ఏవా అని చెప్పారు మహాత్ములు. అంటే సాక్షాత్తు దేవకీ నందనుడైనటువంటి స్వామివారు. ఆయన చక్కగా చెరసాలలో పుట్టాడు, పుట్టగానే తన రూపాన్ని చూపించేశాడే. ఎలా కనిపించాడు, మామూలు పిల్లవాడిలాగా పుట్టలేదు ఆయన. పుట్టడంతోనే ఒక అద్భుతమైనటువంటి లీల, ఓ చిన్న రూపం. ఆ రూపాన్ని వాళ్ళు గమనిస్తూ ఉంటే ఎలా కనిపించాడు స్వామివారు, అంత రూపంలోనే ఓ చిన్న కిరీటం. ఆ కిరీటానికి క్రింది భాగంలో చక్కని తిలకం, ఒళ్ళంతా కూడా నీలమేగ శరీరంతో అలముకున్నటువంటి వాడై, చేతిలో శంఖము చక్రము గదాపద్మము నాలుగు కలిగి ఉండి, శ్రీవత్సమనే పుట్టుమచ్చ కూడా హృదయం మీద అట్టి పెట్టుకొని, అరవింద అలాంటి పాదాలతో విశాలమైనటువంటి కన్నులతో నేతరంగుగా ఉండే పెదవితో, కనిపించి కనిపించకుండా ఉండేటువంటి గడ్డంతో, చిన్న ఎత్తుగా ఉన్నటువంటి వక్షస్థలంతో, ఇన్ని బొజ్జలు ఇన్ని బ్రహ్మాండాలన్నీ బొజ్జలో పెట్టుకున్నటువంటి వాడైనప్పటికీ కూడా ఆ కారాగారంలో ఇంత కడుపు కలిగినటువంటి వాడిలాగా, చక్కగా అవయవాలని కదిలిస్తూ ఉన్నటువంటి వాడిలాగా, పసుపచ్చనటువంటి ఉత్తరీయాన్ని క్రింద ఉండేటువంటి దానికి కట్టుకున్న వాడిలాగా, అద్భుతమైనటువంటి మొనత్రాడుని మొనకు చుట్టుకున్న వాడిలాగా, ఇక నాకు కిరీటాలు మీరు పెట్టక్కర్లేదురా, నేను పెట్టుకొని వచ్చిన వాడిని, ఈ జగత్తంతటికి అధిష్టాన చక్రవర్తిని నేను అని సూచిస్తూ పుట్టగానే కిరీటంతో పుట్టాడండి ఆ పిల్లాడు. అంటే భగవద్గీతలో మనమందరం కూడా చక్కగా బయటకు వచ్చిన తర్వాత కిరీటాలు పెట్టుకుంటాం. నేను మా వీధికి మెంబర్ అయ్యాను లేండి, ఎప్పుడు 5 ఏళ్ల తర్వాత కూడా వాడికి ఎక్స్ మెంబర్ అని రాయకపోతే వాడికి సభలేక కూడా తీసుకోడండి. కొంతమంది కొన్ని జబ్బులు ఉంటాయి, వార్డు మెంబర్ పదవి వెలగడతారనుకోండి, వెలగబెట్టిన తర్వాత 5 ఏళ్ల తర్వాత పదవి పోతే ఎక్స్ మెంబర్ అని రాయకపోతే శుభలేక కూడా తీసుకుంటాడు, అది ఒక జబ్బు అనమాట. అంటే ఇది మధ్యలో వచ్చింది, మళ్ళీ మధ్యలో పోయింది. ఏమయ్యా మీరు ఎంపీగా చేశారట, కాదులేండి మాజీ అయిపోయింది, 5 ఏళ్లకు మళ్ళీ ఓడవీకేశారు, నా పదవి పోయింది. ఇలాగ ఎవరో ఇస్తే కూర్చోబెట్టి ఎత్తునెక్కడం కానీ, ఎవరో దించేస్తే దిగిపోయేటువంటి పదవులు కలిగిన వాడు కాదు పరమాత్మ. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ జగత్తంతటికి అధిష్టాన పరబ్రహ్మ చక్రవర్తిని నేనై ఉన్నానని ఈ ప్రపంచానికి నిరూపణ చేస్తూ చిన్న కిరీటంతో కనపడ్డాడు. అందుకనే మా రామకృష్ణ స్వామి వారు చెప్పేవారు, మా కృష్ణుడు కిరీటాలు పెట్టేవాడే కానీ పెట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే ఆయన పెట్టుకునే పుట్టాడు కనుక మీరు కొత్తగా పెట్టాల్సిన అవసరం లేదన్నాడు ఆయన. ఆయన పెట్టుకునే పుట్టాడు, మీరేం కొత్తగా పెట్టాల్సిన అవసరం లేదు. సింహానికి సింహాసనం వేరుగా ఉండబెట్టండి, అది ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం. సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం. ప్రత్యేకించి సింహానికి ఆసనం ఏమక్కర్లేదు, ఇతర వాళ్ళకి కావాలి ఆసనం. సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం. భగవంతుడు అలాగా పుట్టుకతోనే కనిపించాడు. కనిపించగానే ఏమండి ఇంత గొప్ప మహానుభావుడు కనిపిస్తే జన్మ ఎలా తరిస్తుందని అడగాల, నేను ఎలా రక్షించుకోవాలని అడగాల. ఇదే కదండి అమాయకత్వం అంటేను. మరి ముందు తెలియలేదా అంటే వసుదేవుడు చాలా పొగిడాడు, స్వామి లోకములంతా నిండిపోయిన వాడివి నీవట కదా, ఇప్పుడు నువ్వు ఈ రూపంలో రావడం వల్ల లోకమంతా నేను చూడగలుగుతున్నాను స్వామి, ఇంతటి నిండిన వాడివి దేవకీదేవి గర్భంలో నాళే రా ఉండగలిగావయ్యా, ఇది చాలా విచిత్రం కదా, బ్రహ్మను కన్నటువంటి తండ్రికి నేను తండ్రినయ్యానట, ఇది ఎంత విడ్డూరమయ్యా, లోకానికి తండ్రివైనటువంటి నీకు తండ్రి అని పిలువబడే స్థానం నాకు ఇచ్చావంటే ఎన్ని జన్మల పుణ్యం రాశీభూతమైతే ఈ అదృష్టం కలుగుతోంది స్వామి అని తన అదృష్టాన్ని చెప్పుకున్నాడే గాని ఏమండి ఇక్కడ గురుదేవుణ్ణి కానీ భగవంతుణ్ణి కానీ పొగడడం కాదండి కావలసింది, అడగడం కావాలి. పొగడడం వాటి ఇష్టమన, నువ్వు పొగిడినా పొగడకపోయినా వారి స్థితి వారిదే, వారికి పొగడడం కాదు అడగడం కావాలి. ఏమడగాలి, నేను ఎలా తరించాలి అడగడం కూడా. నాకు ఇల్లు కావాలి, నాకు బంగారం కావాలి, ఈ ఏదో మా పిల్లలకు పెళ్లి కావాలి, ఇవి కాదండి అడగవలసింది. నేను కైవల్యం చెందాలి, మళ్ళీ జన్మరాహిత్య స్థితిని పొందాలి. అది ఎప్పుడు ఎలా సాధ్యం? ఇది అడుగుతారేమో పాపం ఇలా ఉన్నారు కదా. ఎవడైనా కైవల్యం గురించి, పరమపద ప్రాప్తి గురించి, జ్ఞానం గురించి ఎవరైనా అడుగుతారేమో చూద్దాం అని ఆలోచించాడు. ఆలోచించి తనంతట తానుగా చెప్పలేదండి. ఎందుకు చెప్పలేదు? అడగకుండా గొప్ప విషయం చెప్తే వాడు విన్నట్టు నటిస్తాడు కనుక చెప్పకూడదు, అడిగితే చెప్పాలి. అందుకనేటండి ఇది బోధావతారం. కృష్ణావతారం అంటే బోధన అనుగ్రహించినటువంటి అవతారం. రామావతారంలో బోధన అనుగ్రహించడం ఉండదు, ధర్మాన్ని చూపించడమే ఉంటుంది. ధర్మాన్ని చూపిస్తూ నువ్వు నేర్చుకోవాలి. మనకి ఎలా ఉందంటే చూపించినా నేర్చుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత కాలం వచ్చేటప్పటికి. అందుకని చెప్పాల్సి వచ్చిందండి. మాటతో చెప్పింది చేయడం కంటే కంటితో చూపించిందని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కంటితో చూపించిందని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు చూడండి, గురుదేవుల దగ్గర ఉంటారు కదా, వారు కొనసాగి చేస్తే మనందరికీ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏం అర్థం కాదు. అది అర్థం కావాలంటే సాయమయ్యకో రాజాబాబు గారికో ఎవరికో అర్థం అవుతుంది. ఆ కంటి చూపుకు అర్థం మనకు అర్థం కాదు. ఎందుకు చెప్పారో, ఎందుకు కొనసాగి చేశారో అర్థం కాదు. అదే నోటితో చెప్పారనుకోండి, ఏమన్నా అలా చూస్తావు, ఒక దండ పట్టుకురా అన్నారనుకోండి, అమ్మ ఇప్పుడు కూర్చున్నామని అందరికీ అర్థమైంది అక్కడ. అంటే ఇలా అన్నారమ్మ అర్థం కాలేదు, కనుసైగ చేశారు, ఇప్పుడు నోటితో చెప్పారు. అంటే ధర్మం చూపిస్తే అర్థమైంది రామావతారంలో, కృష్ణుడు బోధిస్తే కానీ జ్ఞానం అర్థం కాలేదు. అందుకని మనకు బోధ చాలా అవసరం. బోధ ఏం చేస్తుంది? నిన్ను కర్తవ్యముఖుని చేస్తుంది, నీ స్థితిని నీకు ఎరుక చేస్తుంది, నీ దారిని నీకు తేడతల్లం చేస్తుంది, నీలో ఉండేటువంటి అవలక్షణాన్ని తీసి చూపిస్తుంది. మనకు సత్సంగంలో ఉండే ప్రయోజనం ఏంటండి? రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, అడ్డంకి తొలగుతుంది, నిర్మాణం తెలుస్తుంది. ఈ రెండు సత్సంగం వల్ల ప్రయోజనాలు. అడ్డంకులు తొలగిపోతాయి. ఏవైతే మనం మన సౌధం, ఏదైతే మనం కోరుకుంటున్నామో, ముక్తి కైవల్యం, ముక్తిధామం అని మనం ఏం మాట్లాడుకుంటున్నామో దాన్ని చేరడానికి అడ్డంకి తొలగుతుంది. రెండవది నిర్మాణం తెలుస్తుంది, మనం ఎలా ప్రయాణం చేసి మనల్ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి. బిల్డింగ్, ఒక ఇల్లు కట్టేవారు ఏం చేస్తారండి, నాలుగు ఇల్లు చూసి వస్తారండి. ఇంట్లో కప్పుబోర్డు కప్బోర్డు తయారు చేసుకోవాలంటే ఏం చేస్తాడండి, నాలుగేళ్లలో కప్బోర్డు చూసి వస్తాడు. ఎందుకని? వాడికి అనుభవం కావాలి. ఫలానా వారి ఇల్లు నిర్మాణం చేశారట, నలుగురు చెప్పుకుంటున్నారు, నా ఇల్లు కూడా ఇలా ఉండాలి. అలాగే ఏమి ఉండకూడదు, అలాగే వాడు ఆల్రెడీ కట్టుకున్నాడండి, అది ఏం వాడికి అంత శోభించలేదు, ఏం చేస్తాడు, దాన్ని తీసేసి దాని స్థానంలో ఇంకోటి నిర్మాణం చేస్తాడు. తొలగించుకోవాల్సింది తెలుస్తుంది, నిర్మించుకోవాల్సింది. బోధ ద్వారా మనకు అందేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. ఏది తొలగించుకోవాలి, ఏది నిర్మించుకోవాలి, ఎలా నిర్మాణం చేసుకుంటే మన ప్రయాణం సుఖంగా ఉంటుంది. ఏమండి, మనందరం కూడా గురుదేవుడితో యాత్ర చేసిన వాళ్ళమే, కానీ ఒక్కొక్క యాత్ర ప్రారంభంలో కొత్తే కదా. మనం ఇప్పుడు చారుధామ యాత్ర అంటే రెండు మూడు మార్లు మాతాజీ వారు వెళ్ళున్నారు కనుక చక్కగా మనం వెనకాత్ర వెళ్ళిపోతాం. అదే మొదటిసారి అనుకోండి, మనందరం ఏం చేస్తాం, వెళ్ళిన వాళ్ళ దగ్గర అనుభవాలు సేకరిస్తాం. అక్కడ ఏమిటి, ఎలా ఉంటుంది, ఎక్కడ ఆగాలి, ఏం తినాలి, మన పదార్థాలే ఉంటాయా, వాతావరణం మనలాగే ఉంటుందా, భోజనం మనలాగే ఉంటుందా, ఇన్ని విచారణ చేస్తాం. అంటే ఎవరైతే అక్కడికి వెళ్ళి అనుభూతిని పొందారో వాళ్ళ సలహాలు మన ముందుకు వెళ్ళడానికి మార్గదర్శకాలు. అలాగే ఎవరైతే ఆ ఆనందాన్ని చవిచూచారో, ఆనందం చవిచూచిన వారి అనుభవాలు మనకు మార్గదర్శకాలు. అందుకని ఎవరిని పట్టుకోవాలి మనం, భాగవతోత్తమని ఆశ్రయించాల్సిందే. అందుకని అటువంటి దేవకీ పుత్రుడిగా వచ్చాడు ఆయన. ఏకో దేవో దేవకీ పుత్ర హేమా, అన్ని అడ్డంకులు దాటాడండి స్వామివారు. పుట్టగానే ఇలా కనిపించాడు, కనిపించగానే వాళ్లకు విషయాన్ని తెలియపరిచాడు. వెంటనే ఏం చేశాడు, మాయని ఇలా తమ్మేశాడు, స్వామి అన్ని గర్భాలన్నీ అన్ని ఆ బ్రహ్మాండాలన్నీ నింపుకున్న వారుగా స్తుతింపబడేవారు కదా మీరు, నా గర్భంలో ఉండడం చాలా వేడుక కదా అని దేవకీదేవి కూడా మాట్లాడింది. వసుదేవుడు కూడా ఆ లేత ఏది గులాబీ రంగు లాగా ఉండే పాదాలు, అంటే లేత ఎరుపు రంగు గులాబీ ఎలా ఉంటుందో కృష్ణుడి పాదాలు అలా ఉంటాయటండి. ఆ పాదాలు వెంటనే చూసి తల ఆంచకుండా ఉండలేకపోయాడటండి వసుదేవుడు.
పుట్టగానే పిల్లాడి పాదాలు చూసి ఈ పాదాలు సామాన్యమైనటువంటి వారికి దర్శనమయ్యేవి కావు సుమా, ఇది ఎందరో మహానుభావులు యోగులందరూ దర్శించుకోవాలని బుమిళ్ళూరుతుండేటువంటి పాదాలు, బ్రహ్మకు సైతం అనభ్యమైన పాదదర్శనం, ఈ జన్మలో ఏ పుణ్యం చేశానో నాకు లభించిందని తాను సాగిన పడి శాస్త్రాంగ నమస్కారం చేసి బాలుడి పాదాలకు పుట్టి గత జన్మల విషయాలన్నీ తలుచుకున్నాడని చెప్పారు పోతనామచ్చిన వారు. భాగవతంలో ఎన్ని చేశావు? మత్స్యావతారంలో వేదాలు తెచ్చావు, పూర్మావతారంలో మందరం మోసావు, వరాహావతారంలో భూమిని ఎత్తావు, వామనావతారంలో దానం అడిగావు, చక్కగా నరసింహావతారంలో రాక్షసుని దుమాడావు, అలాగే పరశురామావతారంలో క్షత్రియులు ఎవరైతే అహంకారంతో మెలుగుతున్నారో వాళ్ళందరినీ ఖండించావు, రామావతారానికి వచ్చావు, చక్కగా ధర్మాన్ని బోధించావు, అలాగే బలరామకృష్ణావతారాల్లో వస్తున్నావు మమ్మల్ని ఉద్ధరించడానికి, అది 8-9 అవతారాలు, తరువాత 10 అవతారం కల్కి అవతారం. ఈ అవతారాలన్నీ పోకడం తలుచుకున్నాడండి. ఎంత పిల్లాడు, ఎంత వాడై తను ఉద్ధరించడానికి, ఇంత వాడై తన ఇంటికి వచ్చాడు. లోకంలో పుట్టక పుట్టక పిల్లాడు పుడితే నా నోముల పంట, నా బంగారు పంట, నా వ్రతాల పంట, ఇవన్నీ మనం అంటూ ఉంటాం కదండి. ఎన్ని నోములు వస్తే ఇలాంటి పంట పండుతుంది? ఏ వ్రతములనైన ఎలమి పండని పంట వల్ల వీజనముల వాడ పండే. ఎంత అద్భుతమైన పద్యాలు చెప్పాడండి పోతనామాచ్చుల వారు. కృష్ణుణ్ణి ఒక పంటతో పోల్చారండి. అంటే ఒక అద్భుతమైనటువంటి ఏది వ్రతం, వ్రతము ద్వారా అందినటువంటి పంట, ఏ వ్రతమునైనా ఎలమి పండని పంట వలవీజనముల వాడపండి. ఇది ఎన్ని చదువులు చదివితే ఈ విద్య అర్థమవుతుంది? భగవంతుణ్ణి వర్ణించడానికి స్తోత్రం రాయాలి, పద్యం రాయాలంటే నీకు వచ్చిన అక్షర జ్ఞానం ద్వారా నీ బుర్రకు అందినంత వరకు మాత్రమే వ్రాయగలవు, కానీ ఆయన పరిపూర్ణమైన స్వరూపం చెప్పాలంటే నీ అక్షర జ్ఞానం కూడా అక్కడ సరిపోదు. అక్కడ నీ బుద్ధి ప్రచోదనమైనటువంటి అంతవరకు మాత్రమే నువ్వు చెప్పగలుగుతావు, రాయగలుగుతావు, కానీ అనంతతత్వాన్ని ఆవిష్కృతం చేయాలంటే మళ్ళీ ఆయనే ఆయన గురించి చెప్పుకోవాలి. ఆయన గురించి ఆయన చెప్పుకుంటేనే పూర్ణమవుతుందే కానీ మనం చెప్పుకుంటే అది మనకు అందేది కాదండి. ఎవరో ఒక వ్యక్తి కొత్తగా వస్తేనే ఆయన సభకు పరిచయం చేయాలంటే ఆయన అడుగుతామండి, ఏమండి మీరేం చేశారు, ఏమే మీ ఒకసారి మీ బయోడేటా చెప్పండి, మీ పరిచయం నేను చేయాలి కదా అంటారు. ఆయన ఏమంటాడు, అబ్బో పరిచయం అండి, నాదంటూ మొదలు పెడితే 2 గంటలు మీ ఉపన్యాసమే సరిపోతుందండి అంటాడు. ఏమండి కాలంలో పుట్టి కాలంలో పుట్టి కాలంలో పెరిగి కాలగర్భంలో కలిసిపోయే మన జీవితాల యొక్క ప్రజ్ఞ చెప్పాలంటేనే 2 గంటల ఉపన్యాసం సరిపోదని ఈ చెప్పేవాడు చెప్తున్నాడే. మరి అనంతుడై ఇంతకాలం ఎక్కడి నుంచో భూమి ఎక్కడి నుంచి ఉద్భవించిందో, ఎక్కడ ఆయన సంకల్పం ద్వారా ఈ జగత్తును సృష్టించాలనే నిర్ణయం జరిగిందో, మరి ఎలా ఉంటే దీనికి నియమము ఒక నియతి ఏర్పడుతుందో, వాటన్నింటినీ ఆలోచించి నియమం పెట్టి పంచభూతాలను ఏర్పరిచి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము వీటన్నింటితో కూడి ఉండి ప్రాణ సృష్టి చేసి వాడికి ప్రాణమిచ్చి ఆ ప్రాణానికి కూడా ఒక నియమం పెట్టి వాడి జాతుల్లో కూడా విభాగాలు చేసి 84 లక్షల ఒక ప్రణాళిక ఏర్పరిచి అందులో ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని భగవంతుడు అనుగ్రహించి ఇలా నడిపేటువంటి వాడి ప్రజ్ఞ అది ఎన్ని పుస్తకాలు రాస్తే మనకు అర్థమవుతుంది. లోకంలో మన చరిత్రలకే 1, 2, 3, 4 అని మనం చాలా భాగాలుగా మనం చెప్పుకుంటున్నాం, కానీ పరమాత్మ చరిత్ర అది అనంతం. అనంతమైనటువంటి వారి చరిత్రని మనం ఎంతవరకు చెప్పుకోగలుగుతాం? వసుదేవుడు ఏమన్నాడు, అయ్యా నా ఉద్దిష్టమైనంత వరకే నేను చెప్పగలుగుతున్నాను స్వామి, నన్ను క్షమించు అని ఆ బాలుడి పోకలు అంటే ఆయన యొక్క విధానం అంతా తెలిసి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎవరు? వసుదేవుడు. అక్కడ దేవకీదేవి అంది, అయ్యా ఇన్ని గర్భాలను నీ లోపల పెట్టుకొని చక్కగా పరిపాలన చేసేవాడమట కదా, నా గర్భంలో ఇన్నాళ్ళు ఎలా ఉన్నావురా తండ్రి, నేనెంత పుణ్యం చేసుకుంటే. అక్కడ కారణం ఏమిటంటే నీ యొక్క సర్వజ్ఞత్వము, నీ యొక్క సర్వ విశేషమైనటువంటి రూపము సూక్ష్మం చేసుకున్నావు కనుకనే నాలో ఉండిపోయావు. నువ్వెంత గొప్పవాడు అంటే నిన్ను నీవు తగ్గించుకొని నాలో ఉండేంత గొప్పవాడు అండి. భగవంతుడికి ఉండే సౌలభ్యం అది. ఆయన మనకు అందడానికి ఆయన ఇంత తగ్గి మన దగ్గరకు వస్తున్నాడు. అందుకే దాన్ని అవతరణము అన్నారు. అవతరణం అంటే అర్థం ఏంటంటే దిగి రావడం అండి. అవతరణము అంటే దిగి రావడం. ఆయన దిగి వచ్చాడు కాబట్టే మనం పట్టుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన ఎత్తుకు మనం ఎదగలేం గనక, ఆయన ఎత్తుకు వెళ్ళి మనం తెలుసుకోలేం గనక, ఆయన తనకి తాను తగ్గాడు. అవతరణము అంటే అవ అంటే దిగడం, ఆరోహణం
అవరోహణ క్రమంలో రాయండి అని ఇస్తే ఆ అయ్య అవరోహణం అంటే ఆరోహణం అవరోహణం మనకి పైక కింది నుంచి పైకి వెళ్ళడం పైనుంచి క్రిందికి అంకెలు రాయడం అలాగే భగవంతుడు కూడా అవతరించడము అంటే దిగి రావడం మన స్థాయికి దిగొస్తున్నాడండి ఎలా దిగొస్తున్నాడు ఈ కంటితో చూస్తే ప్రకాశం కంటే అందనటువంటి వాడు ఈ కంటి చూపుకు అందేవాడిగా దిగొస్తున్నాడు ఆయన మాట్లాడితే ఈ చెవులు వినబడలేనంత స్థితిలో ఉండేవాడు మన చెవులకు శబ్దం అందేట్టుగా దిగొస్తున్నాడు అంటే ఇందులో ఏముంది ఆయన యొక్క ఏది అనుగ్రహం ఉందండి అందులో అసలు అనుగ్రహానికి అవతారానికి వేరు వేరు లేదు అక్కడ అనుగ్రహమే అవతారము అవతారమే అనుగ్రహం రెండుకి మళ్ళీ రెండు పదాలు అక్కర్లేదు ఆయన అనుగ్రహించాడు కాబట్టి అవతరించాడు అనుగ్రహమే అవతరణ అసలు ఇక మాట్లాడైతే కానీ వేరుగా అయితే లేదు అనుగ్రహం అనుగ్రహించాడు కాబట్టి ఆయన మనం చూడగలుగుతున్నాం వినగలుగుతున్నాం ఈ చేతితో పట్టుకుంటే పట్టుకోవడానికి శక్తము కాని వాడు మన పట్టిన పట్టుకి మన చేతిని అందించేవాడిగా మనకు అందుతున్నాడు ఆయన నడకని మనం అందుకోలేం కానీ మన వద్దేట్టుగా నడవడానికి మన మధ్యకు వస్తున్నాడు ఇది అవతరణలో ఉండేటువంటి సౌరభ్యం కాబట్టి అంతటి వైభవంగా స్వామి వారు అవతరిస్తే దేవకి కూడా అన్నది స్వామి ఇదిగో నీ గొప్పతనం ఇదయ్యా నువ్వు అలాంటి వాడవి ఇలా వచ్చావు మళ్ళీ వెంటనే ఏం చేశాడు స్వామి వారు తన మాయను కప్పేశాడు నిలదొరగాలంటే భగవంతుడు అని తెలిసిందనుకోండి మన మనస్సులు అక్కడే ఆగిపోతాయి పరమాత్మతో అంత వైభవంగా ఆడుకోగలరా గోపికలు ఈయన పరమాత్మ చిన్నప్పుడండి మన వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఏదో ఫోటో కనపడితే అక్కడ మనం ఏం చేశాము మన స్నానం చేశామా లేదో మనకు గుర్తులేదు కానీ వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని తిరిగాం అది గుడో గుడవునో కాదో మనకు తెలియదు చిన్న పుల్లలు పెట్టి ఒక మందిరం కట్టి నాలుగు ఆకులు పైన పెట్టి స్వామిని పెట్టాం ఇప్పుడు మనకు కాస్త బుద్ధి ఎదిగిందండి ఇంతకు ముందు చిన్నపిల్లల్లాగా విగ్రహంతో ఆడుకోగలమా ఇప్పుడు ఆ విగ్రహాన్ని చూడగానే ఆయన పెద్దవాడు నేను చిన్నవాణ్ణి ఈ భావన కలిగింది ఇప్పుడు ఏమైంది అంత స్వతంత్రం మనం చేయలేం చిన్నప్పుడు ఇదే విగ్రహంతో ఇష్టం వచ్చినట్టుగా ఆడుకున్నాం కారణం ఏమిటి ఆ రోజు తెలియలేదు ఆయన తత్వం అయ్యో ఆ రోజున స్వామిని ఆసనం లేకుండా కూర్చోబెట్టానా ఎంత పొరపాటు పనిచేశాను ఆ రోజున స్వామి వస్తే ఈ ఆకులో నేను తిన్నటువంటి పళ్ళు పెట్టానా ఎంత తప్పు చేశాను ఇప్పుడు మనం పెట్టమంటే పెట్టగలమా చేయమంటే చేయగలమా అందుకని స్వామి ఏం చేశాడు నేను ఇంత గొప్ప తత్వంతో వీరు నన్ను దర్శనం చేస్తే వీళ్ళు నా స్థితిని అందుకోవడంలో నా అవతార ప్రయోజనమే అక్కడ కనుమరుగైపోతుంది అందుకని నా అవతార ప్రయోజనం నెరవేరాలంటే నేను వీరికి అందాలి అందాలంటే మాయ చేత తప్ప నేను అందను మాయాంగీకృత దేహుడై మాధవుడు మనుజుడైనాడని ప్రజ్ఞాయత చిత్తంబున గాంగేయుడు పూజ చేసి కృష్ణం జిష్ణున్ భాగవతం చెప్పి మాయాంగీకృత దేహుడై మాధవుడు మనుజుడైనాడని మాయ అంగీకరించకపోతే దేహం లేదు పరమాత్మ కూడా ఆయన మాయను అంగీకరించాడు కాబట్టి ఇదిగో ఇటువంటి దేహంతో కనబడుతున్నాడు పుట్టాడు రెండు రోజులు అయ్యింది మూడు నెలలు అయ్యింది ఆరు నెలలు అయ్యింది సంవత్సరం అయ్యింది కాలస్వరూపమే తానుగా కలిగిన వాడు కాలంలో గుణింపబడుతున్నాడంటే ఇక్కడ చూడండి కాలానికి పరిమితి లేదు ఆయనకి కాలాన్ని ఎవరూ లెక్కేయలేరు పరమాత్మ వయస్సును ఎవరూ లెక్కేయలేరు కానీ కృష్ణావతారంలోకి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారు కన్ను తెరవని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే భాగవతం వచ్చేటప్పటికి ఆయనకి ఒక వయస్సు వచ్చిందండి ఆ వయస్సు వచ్చేటప్పటికి ఆయన ఎలా లెక్కేస్తున్నావు ఓహో కన్నులు తెరవక ముందరే పోతని చంపేశాడు కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే అనే ఏమండి మూడవ నెల నాడు ముద్దుల బాలుడై శకటాసురుడి నేల కూలదన్ని మూడవ నెల వచ్చినప్పుడు శకటాసురుడిని దన్నాడట ఏడాది ఏడాది కుర్రాడంటే సంవత్సరం పిల్లాడు సంవత్సరం పిల్లాడిగా ఉన్నప్పుడు ఏం చేశాడు ఈ గాలి రూపంలో వచ్చినటువంటి తృణావర్తుడు అనేవాడు ఎవరున్నాడో వాడిని పట్టుకొని అతన్ని ఇలా చంపేశాడు ఏమండి ఇలా మనం వయస్సుతో ఏమవుతుంది అక్కడ ఎప్పుడైతే కాలాన్ని అనుగ్రహించి కాలంలోకి తానొచ్చాడో కాలాన్ని గౌరవించి తను కూడా లెక్కింపబడేవాడు అయ్యాడు వాస్తవానికి ఈ అవతారం అంతేట్టుగా కనుక లేకపోతే మనకి ఉత్సవం లేదండి కృష్ణాష్టమి ఉత్సవం అనేది ఎందుకు వచ్చింది ఆయన మాయను అంగీకరించి దేహాన్ని ధరించి లోకంలోకి వచ్చాడు కనుక మన ఉత్సవానికి ఒక కారణంగా ఈ పండుగ వచ్చింది ఆ గోపికి గోపీజనం వల్లభులందరూ ఆనందాన్ని అనుభవించారంటే ఏమిటి, ఏమి నోము ఫలము, ఇంత వృద్ధ గవార్త పిండి మబలల రవీనులర మన యశోద చిన్ని మగవాణి కనిట చూచి వద్దము మసుదతులారా. రెండు రెండు పోదాం. ఈ రోజున ఎంతో వైభవంగా పండుగ జరుగుతోంది. మనందరం రేపల్లిలో ఏది కోరుకున్నాము, మన మన రేపల్లిలో అది జరిగింది. ఏమిటి మనందరం కోరుకున్నది? యశోదమ్మకు సంతానం. ఇది కదా మనం కోరుకున్నాం. మన యశోద చిన్ని మగవాణి కనిట మనందరి పుణ్యం పండింది. ఇప్పుడు మనందరికీ ఆ వస్తువు మీద అధికారం ఉంది. ఇప్పుడు చూడండి, ఆ ఉన్నటువంటి కృష్ణయ్య మీద యశోదమ్మకే కాదండి మా అందరికీ అధికారం ఉన్నది అన్నారు గోపికలు. ఎందుకున్నదన్నారు?
మేం కూడా నీకు పిల్లాడు పుట్టాలని మేము పూజ చేశాం గనక
మా పుణ్యం కూడా పండి మీ ఇంట్లోకి వచ్చాడు ఆ కృష్ణయ్య, ఆయన మీద మాకు ఉంది అధికారం. అంటే ఎంత సేవ చేస్తే అంత అధికారం పరమాత్మే మనకు అనుగ్రహిస్తాడు. సేవ వల్ల అధికారం వస్తుంది. సేవ చేయకపోతే అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సేవకి లోబడితేనే పరమాత్మ కూడా ఇదిగో ఇక్కడ ఉండు అని యశోదమ్మ కర్ర పట్టుకుని నిలబడితే ఏడుస్తూ నిలబడ్డాడు కానీ అందులో కదలలేదండి పరమాత్మ. అంతటా నిండి అన్ని తానై జరగడానికి చోటు లేనివాడై దేనిప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మహా ఆకారం తను జరగడానికి వీలు లేకుండా ఉండి అంత నిండిపోయినటువంటి స్వామి ఇప్పుడు కదిలేవాడిగా ఓ చోటు నుంచి ఓ చోటుకి నడిచి వెళ్లేవాడిలాగా తన అవతారంలో చూపించాడు. ఇక్కడ ఏ కదలకు అని ఇలా కర్ర పట్టుకు నిలబడితే స్థానములను నిలబడ్డాడే గాని కదలలేదండి. ఏ అడుగు ఆ నెలకు కట్టుబడ్డాడు అక్కడ యశోదమ్మ మాటకి కట్టుబడ్డాడు. యశోదమ్మ బట్టికి చిక్కాడు. ఆవిడ అంటుంది, ఎరా ఏంటి అలాగా నీ అవతార నీ లక్షణాలు ఏంటో నాకు పూర్ణంగా అర్థం కావటం లేదు. యశోదమ్మ అంది, నీ గుణమేమిటో నాకు పూర్ణంగా అర్థం కావటం లేదురా. అవును, అలా నీళ్ళల్లోకి వెళ్ళి ఆ అర్థం రాచేస్తావే, నీళ్ళల్లోకి వెళ్ళి మాటి మాటికి అలా ఏదో ఇలాగిలాగ మట్టి అంతా పైకి తీస్తావే, నీళ్ళలో నీకు ఏం ఆటలరా అంటే ఆయన అంటాడు, మత్స్యావతారంలో మొదలెట్టింది నేనే ఆటలన్నీ. అవతార ప్రయోజనం ఒకసారి గుర్తించవే తల్లి, ఆ నీళ్లు నాకు కొత్త కాదు. మత్స్యావతారంలో వేదాలు తెచ్చిచ్చాను బ్రహ్మగారికి, సోమకాసురుని వధించాను, అక్కడ సత్యవ్రతం అనేటువంటి రాజును ఉద్ధరించాను, మళ్ళీ భూమికి ఎలాగైతే మూలం రావాలో ఆ మూలానికి సరిపోయేటువంటి వాటినన్నిటినీ నేను తెచ్చిచ్చాను. ఇప్పటికీ తగిన ప్రశ్న ఏమిటంటే చెట్టు ముందా విత్తు ముందా? ఇప్పటికీ తగిన ప్రశ్న. భాగవతం చెప్పింది విత్తనమే ముందని చెప్పింది. భాగవతం చెప్పిందని భాగవత మహాత్ములు చెప్పకపోతే మనకేం తెలుస్తాయి చెప్పండి? కృష్ణుడు అంటే మత్స్యావతారంలో ఏం చేశాడు ఆయన? బీజాలన్నీ వేసుకున్నాడండి ఆ పడవలో. చెట్లు వేసుకున్నాడని చెప్పలేదండి. చెట్లు వేసుకొని తిరిగాడు పరమాత్మ పడవలో అని చెప్పలేదు, బీజాలు వేసుకున్నాడు. అహం బీజా ప్రదర్పిత. పరమాత్మ కూడా భగవద్గీతలో బీజాన్ని నేనన్నాడే గాని చెట్టు నేనలేదు ఆయన, విత్తనమే ముందు. ఇప్పుడు ఎక్కడైనా మీరు చోటుకి వెళ్ళారండి, ఆడ బాగా విరగబూసినటువంటి ఏదో చెట్టు కనపడింది, మీ మనసు ఆకర్షింపబడింది, వెంటనే ఏమంటారు? ఆ చెట్టుకు సంబంధించిన విత్తనాలు ఏమన్నా ఉన్నాయని అడుగుతారా, లేకపోతే మీ చెట్టు నాకు ఇస్తే పీక్కొని మా ఇంట్లో పెట్టుకుంటానంటారా? ఏమంటారండి? చెట్టుకు సంబంధించిన విత్తనాలు లేకపోతే అది ఎలా పొలుస్తుందో అడుగుతారు. పోనీ కొన్ని మొక్క దాని భాగాన్ని ఇలా ఖండించి తెస్తే కొన్ని మొలుస్తాయని వాళ్ళు ఏమంటారు? దాని మొక్క భాగమైన ఇవ్వండి, ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళేలోపు వాడిపోకుండా ఉంటుందా, దాన్ని ఏమైనా సంరక్షణ చేస్తూ తీసుకెళ్లారా ఇన్ని అడుగుతాం. అలాగే మత్స్యావతారంలో ఈ బీజాలన్నీ వేసుకున్నాడని ఇంకోటి చేశాడు ఆయన మత్స్యావతారంలో. ఏం చేశాడు అంటే లోకంలో ఎలాగైతే ప్రకృతి బ్రతకడానికి విత్తనాలు అవసరమో మానవుడి యొక్క ఉన్నత స్థితిని గుర్తించడానికి మహాత్ములు కూడా అంతే అవసరం. అందుకని సప్తర్షుల్ని పడవలో ఎక్కించుకున్నాడండి ఆయన. రక్షణలో మత్స్యావతారంలో ఎవరిని ఎక్కించుకున్నాడు ఆయన? సప్తర్షుల్ని ఎక్కించుకున్నాడు. ఈ సప్తర్షులు వాడలో కూర్చున్నారు. ఇంకెవరు అవసరం? సత్యమును ఎవరు వ్రతంగా పెట్టుకుని జీవితం సాగించారో అలాంటి ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తులు అవసరం. అటువంటి సత్యవ్రతం ఎక్కించుకున్నాడండి ఆ పడవలో. మళ్ళీ ప్రళయం పూర్తయి మళ్ళీ భూమి కనబడేంత వరకు, నీళ్లు మళ్ళీ వెనక్కి తగ్గి భూమి మళ్ళీ కనబడేంత వరకు ఈ ప్రదేశంలో వాడిని తిప్పుతూ ఉన్నాడు. అంటే పరమాత్మని నమ్మినటువంటి వారికి ఆయన చేసే సేవ ఏమిటి? సర్వ జ్ఞాన ప్లవైనైవ వృజినం సంతరిష్యసి. ఆ పడవిలో మీరు ఒక పడవను తీసుకోండి అన్నాడు భగవద్గీతలో. అందరూ పడవను కొనుక్కోవాలండి. ఏం పడవని కొనుక్కోమన్నాడు? జ్ఞానం అనే పడవ. సర్వం జ్ఞాన ప్లవైనైవ వృజినం సంతరిష్యసి. ఈ జ్ఞానం అనే పడవని అధిరోహించి చక్కగా మీరు ఈ నీటిలో తిరగండి, మీ రక్షణ భారాన్ని నేను వహిస్తాను. ఆయన కుక్యానికి తాడుని తగిలించుకొని ఎలాగైతే ఆ మత్స్య అవతారంలో ఉద్ధరించాడో అవతారాన్ని గుర్తించింది ఆవిడ. ఏమిట్రా అలాగ నీళ్ళలో వెళ్ళి ఆడుకుంటావు అని అంటే వెంటనే మళ్ళీ ఇంకో అవతారం. ఏమర్రా అలా పెద్ద పెద్ద బరువులు ఎత్తాలని చూస్తావే అంటే, అమ్మా ఇంతకంటే పెద్దదైన మందరాన్నే ఎత్తానే నేను, నా రహస్యం నీకు తెలియదు. మందర పర్వతం కూర్మావతారంలో గొప్ప రహస్యం ఏమిటంటే తెచ్చిన వారు వారి, నిలిపిన వారు వారి, కర్మ చెయ్యడానికి క్రింద ఆధారమైన వారు వారి. మూడు పనులు చేశాడండి కూర్మావతారంలో. మొట్టమొదటిది ఏమిటంటే మందరాన్ని తీసుకొచ్చాడు. తీసుకురావడంతో పని అయిపోయిందా? దాన్ని నిలబెట్టి వీళ్ళు ఒక పక్క వారు ఒక పక్క చేరి ఇలాగ దాన్ని మదిస్తూ ఉంటే అది దిగబడిపోతూ ఉందండి, క్రిందికి దిగబడిపోతూ ఉంది. దిగబడిపోతూ ఉంటే వెంటనే ఉన్నాడు స్వామి, అయ్యయ్యో వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తే దాని క్రింద తాను ఉండి తన మూపు పైన ఈ మందరాన్ని నిలబెట్టాడు. అంటే తెచ్చినవాడు నిలబెట్టినవాడు, పోనీ నిలబెట్టడంతో పూర్తయిపోయిందా, మళ్ళీ పంచినవాడు. అంటే ఈ కార్యానికి ప్రతిఫలం ఏమిటి? అమృతం రావడం. అమృతం వచ్చినా కానీ అక్కడ మళ్ళీ తగాదా తీరలేదు వాళ్ళకి. కాబట్టి పంచినవాడు, తెచ్చినవాడు, నిలబెట్టినవాడు, దాన్ని పంచినవాడు, మూడు కూడా కూర్మావతారంలో చేశాడు స్వామివారు. అంటే మనకేం చెప్తున్నారు, నీ జీవితం ఎందువల్ల వచ్చిందో గుర్తించు, ఎందువల్ల నిలబడిందో గుర్తించు, నువ్వు పొందేటువంటి ఆనందాన్ని నువ్వు పొందేటువంటి సంతోషాన్ని పది మందికి పంచడం నేర్చుకో. తేవడం, నిలపడం, పంచడం, ఈ మూడు కూర్మావతారంలో చెప్పాడు స్వామివారు. ఎక్కడ కూడా నేను తెచ్చానని కానీ నా వల్ల నిలబడిందని కానీ ఈ మాటలు ఎక్కడా మాట్లాడలేదు పరమాత్మ. అలాగే మనం కూడా నా వలన ఇగో నేను తెచ్చాను, ఇగో నా వల్ల నిలబడింది, ఈ మాటలు మనం ఎక్కడా మాట్లాడకూడదు. ఎందుకని ఆయనే మాట్లాడలేదు కనుక మనకు మాట్లాడే హక్కు ఎక్కడిది? పరమాత్మే మాట్లాడలేదు కదా. ఏనాడైనా సరే నేను ఇది చేశాను అని ఆయన ఎదురుగా వచ్చి నిలబడి చెప్తున్నాడా అండి? మనం చెప్తున్నాం దేవుడి దగ్గరికి వెళ్ళి, స్వామి పౌర్ణమి నాడు పూర్ణాలు చేసుకొచ్చాను, వినాయక చవితికి కుడుములు పెట్టాను, అట్ల తేదీకి అట్లు పెట్టాను, దసరా రోజున పులిహోర పెట్టాను, ఇవి మనం చెప్తున్నాం. ఆయన ఎప్పుడైనా ఎదురుగా నిలబడి ఆయన ఇచ్చింది చెప్పడం మొదలెట్టాడు అనుకోండి, అసలు ఉన్నదంతా ఆయనదనే తత్వం అర్థమై నీదేమీ లేదు. శూన్య హస్తాలు, రిక్త హస్తం తప్ప మన దగ్గర ఏమి ఉండదు ఆయన ఇచ్చింది చెప్పడం మొదలెడితే. అందుకని ఇక్కడ స్వామి వారు చక్కగా పూర్వావతారంలో ఉండే రహస్యాలన్నీ చెప్పాడు అక్కడ. అవునరా, అలా నీళ్ళలోకి వెళ్ళి బరువులు ఎత్తాలని చూస్తావు? అవునమ్మా, నేను మందర పర్వతాన్ని ఎత్తాను కదా, కూర్మావతారంలో అదే చేశాను. పోయి మట్టితో ఆటలాడతావేమిది అన్నది యశోదమ్మ. వరాహావతారం అమ్మా, మట్టితో ఆడుకున్న వాడిని, మట్టిని నిలబడిన నిలబెట్టిన వాడిని, భూదేవిని ఉద్ధరించిన వాడిని నేనే కదా. కాబట్టి నాకు కొత్త ఏముంది? ఇది వరాహావతారం. తర్వాతి నరసింహావతారం. అప్పుడెప్పుడు కోపంగా రౌద్రంగా చూస్తుంటావు? ఏమి నేనేం భయపడతాననుకున్నావా? ఏమంటే హిరణ్యకశ్యపుడికి భయంగానే నరసింహావతారం, ప్రహ్లాదుడికి సాత్విక అవతారం. ప్రహ్లాదుడికి అది అనుగ్రహావతారం. అక్కడ నరసింహావతారంలో క్రోధం కనపడలేదు ప్రహ్లాదుడికి, ఇంకా గర్వం కలిగింది ప్రహ్లాదుడికి. ఏమిటా గర్వం? నా కోసం నా ప్రభు ఎక్కడి నుంచైనా వస్తాడు, నా కోసం జన్మ అవసరం లేని వాడు జడంలో నుంచైనా జన్మిస్తాడు, నన్ను ఉద్ధరిస్తాడు. ఇది కదండి నమ్మకం, ఇది విశ్వాసం. విశ్వాసం ఆరూఢం చేసినటువంటి అవతారం అన్నమాట నరసింహావతారం. ఏమర్రా నా కోపంగా చూస్తావు అని అడిగింది. అవునరా, ఇన్ని లక్షణాలు కలిగిన వాడివే, ఎదుటి వాళ్ళ దగ్గర పోయి వెన్న అడుగుతావు ఎందుకు అని అడిగింది యశోదమ్మ. అడగడం నాకు వామన అవతారం నుంచి అలవాటైందే తల్లి, ఆ అడిగే అవతారం వామనావతారమే. అవునరా, పెద్ద పెద్ద కోపంతో ఏదో దండించినటువంటి వాళ్ళని, ఇతరుల్ని ఓ ఏది ఇతరుల యొక్క దుఃఖానికి కారణమైనటువంటి వాళ్ళ వైపుకి దుడుకుతనంతో వెడతావట. అవునమ్మా, అది పరశురామ అవతార లక్షణం. ఎక్కడికి పోతుంది? అవును, ఒక్కొక్కప్పుడు బాగా బుద్ధిగా ధర్మంగా ఉంటావట, మీ తోటి స్నేహితులందరూ చెప్తారు. అవునమ్మా, అది రామావతారం. స్వామివారు చక్కగా అన్ని అవతారాల ప్రయోజనం యశోదమ్మ ఒక్కొక్క లీల చెప్తూ ఉంటే దాని వెనకాతల అంతరార్థం అంతా కూడా మనకు చక్కగా ఓ లీల రూపంలో చూపించారండి. అటువంటి పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని మనకు గుర్తింపచేసేది. అందుకే ఏకో దేవో దేవతీపుత్ర ఏవ, ఇంతమంది దైవాలని. అందుకనే మనం ఒక్క కృష్ణయ్యకు నమస్కారం చేస్తే చాలు, ఆ కృష్ణయ్యకు చేసినటువంటి నమస్కారం అది ఎంత గొప్పదో మనకి
ఇది నారదుడు చెప్పినటువంటి మాట. పాండవ గీత అనే ఒక చిన్న పుస్తకం ఉందండి, సద్గురు విద్యాప్రకాశానందగిరి స్వామి వారు అనుగ్రహించిన పుస్తకం. ఆ పుస్తకంలో భగవంతుడిని ఎవరెవరు ఏ విధంగా మనకు అందించారు శ్లోకాలు అనేటువంటివి చక్కగా వారు రాశారు. ఇప్పుడు పుస్తకం కూడా లభ్యంగా అవడం లేదండి. పాండవ గీత విద్యాప్రకాశానంద స్వామి వారు రాశారు. దానిలో నారద మహర్షి వారు చెప్పినటువంటి చిన్న శ్లోకం అది, జన్మాంతర సహస్రేణ, అంటే అనేక జన్మలు. సహస్రము అంటే అర్థం ఏమిటంటే అనేకానికి పర్యాయ పదం, సహస్రం అంటే అనంతానికి పర్యాయ పదం అండి. అంటే 1000 మాత్రమే అని అక్కడ సంఖ్యకి పరిమితి కాదది. సహస్రము అంటే అనంతానికి పర్యాయ పదం. జన్మాంతర సహస్రేణ అంటే నీకు కృష్ణుడి యందు భక్తి కలిగింది, కృష్ణుడికి నమస్కారం చేయాలనే బుద్ధి కలిగింది, కృష్ణ చరిత్ర యందు అనురక్తి కలిగింది, కృష్ణుడికి అర్చన చేయాలనే బుద్ధి కలిగింది, ఈ బుద్ధిని యందు ప్రచోదనం అయ్యిందంటే అది ఈ జన్మలో వచ్చింది కాదు. జన్మాంతర సహస్రేణ అనేక జన్మలు ఏం చేశామటండి, తపో ధ్యాన సమాధి అనేక జన్మల్లో మూడు చేస్తే కృష్ణుడు ఎందుకు భక్తి కలుగుతుందటండి. మొట్టమొదటిది అన్ని జన్మల్లో చేసినటువంటి తపస్సు, రెండవది ఇన్ని జన్మలలో ఆచరించినటువంటి ధ్యానము, మూడవది ఇన్ని జన్మలలో మనం పొందినటువంటి అంతర్ముఖ సమాధి స్థితి. ఈ మూడు పరిపూర్ణమై రాశీభూతమైతే తప్ప నరాణాం క్షీణ పాపానాం, పోనీ నరజన్మ ఎత్తాం తప్పకేవో దోషాలు చేసి ఉంటాం, చేసినటువంటి దోషాలు ఏవో ఉండి ఉన్నాయి, అవి మనకు కనబడకుండా బాగా మూలంగా సంచితంగా దాచిపెట్టుకొని ఉండి మనల్ని బాధిస్తున్నాయి, ఇన్ని పాపాలు ఒకేసారి దగ్ధమయ్యేటువంటి స్థితి కలిగితేనే వాడికి కృష్ణుడు ఎందు భక్తి కలుగుతుంది. కృష్ణే భక్తి ప్రజాయతే, అటువంటి వాడికి మాత్రమే కృష్ణుడు ఎందు భక్తి కలుగుతుంది అని చెప్పారన్నమాట. మరి అటువంటి దైవం ఎవరండి అంటే కృష్ణయ్య. అందుకనే ఒక్కసారి ఆయనకు తెలుసుకొని నమస్కారం చేసిన, తెలిసి మనకు స్మరణ చేసిన, ఆయన వాగ్వైభవంగా అందినటువంటి భగవద్గీతను మనం అధ్యయనం చేసిన మనకి ఎంత పుణ్యం కలుగుతుందో అది ఎంత అదృష్టమో మనకి రామకృష్ణ స్వామి వారు ఒక శ్లోకంలో చెప్పారు. ఆ శ్లోకమే ఏ ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏకో మంత్రస్తస్య నామాని అని కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. మిగతా కింద పదాన్ని అర్థాన్ని మళ్ళా మనం రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ.